ఏదైనా ఆపు ఉండేవారు. ఆంధ్ర బ్యాంకు స్థాపించిన వారు పట్టాభిషేకరమయ్య గారు. గుండెల అంటే ఆంధ్ర బ్యాంకు స్థాపకులు పట్టాభిషేకరమయ్య గారు స్వగ్రామం. మన దేశంలో పుట్టినటువంటి పెద్ద మేధావుల్లో పట్టాభిషేకరమయ్య గారు ఒకరు. గాంధీ గారికి పట్టాభిషేకరమయ్య గారు అంటే ఎంత ఇష్టమంటే, ఎప్పుడైనా పట్టాభిషేకరమయ్య గారు ఎలక్షన్ లో ఓడిపోతే పట్టాభిషేకరమయ్య గారు ఓడిపోలేదు, నేనే ఓడిపోయానని చెప్పి పట్టాభిషేక డిఫీట్ ఉన్నాయి డిఫీట్ పట్టాభిషేకే ఎప్పుడైనా ఎలక్షన్ లో ఓడిపోయారనుకోండి. ఒకసారి సుభాష్ చంద్రబోస్కి ఆయనకి ఆల్ ఇండియా కాంగ్రెస్ పిసిసి ఎలక్షన్ లో పోటీ వస్తే సుభాష్ చంద్రబోస్ నెగ్గాడు, పట్టాభి ఓడిపోయాడు. పట్టాభిగారు ఓడిపోవటం పట్టాభిగారు ఓడిపోవటం కాదు, పట్టాభిస్ డిఫీట్ ఇస్ మై డిఫీట్ అన్నాడు. పట్టాభిగారు ఓడిపోవటం అంటే నేనే ఓడిపోయాను, సుభాష్ చంద్రబోస్ మీద పట్టాభి కాదన్నాడు ఆయన స్వగ్రామం గుండెగల్. ఆంధ్ర బ్యాంక్ ఆయన స్థాపించారు. 5వ తరగతి వరకు గుండెగల్లో చదువుకున్నారాయన, తర్వాత డాక్టర్ కోర్స్ చదివారాయన. డాక్టర్ కోర్స్ చదివి బంబర్లో ప్రాక్టీస్ పెట్టారు. మధ్యప్రదేశ్ గవర్నర్ చేశారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేశారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ చరిత్ర రాశారు. సరే, ఇవన్నీ రెండు పక్షం గొప్ప మేధావులు. పూర్వం మనకు నాయకులు, ఆంధ్ర నాయకులు వాళ్ళిద్దరే, ప్రకాశం పంతులు గారు, పట్టాభిషేకరమయ్య గారు. ఒకసారి పట్టాభిషేకరమయ్య గారు ఎక్కడో పాలకులను ఎక్కడో నిలిచి పెట్టారు. నాకు చిన్నతనం ఎప్పుడూ 10వ తరగతి చదువుకునే రోజులు అప్పుడు మాట్లాడినారు, నాకు గుర్తొస్తాను. పట్టాభిషేకరమయ్య గారు ప్రకాశానికి నాకు తేడా ఉండన్నారు. ప్రకాశించే తమకూరు ప్రకాశం గారు, ఆయన పేరే ఇప్పుడు ప్రకాశం గారు. ప్రకాశానికి నాకు తేడా ఉండన్నారు. నాకు రేపు కావాలి, ప్రకాశానికి రేపు అక్కర్లేదు. ఏ రోజు పట్టెడితే అరువు సరిపోతుంది. ప్రకాశం గారికి ఏ రోజు పట్టెడితే అరువు సరిపోతుంది, రేపు భోజనం ఉండలేదు అక్కర్లేదు ప్రకాశం గారికి, నాకు రేపు రోజు గురించి కూడా ఆలోచించుకుంటానని పట్టాభి గారు అన్నారు. గొప్ప ఆర్థిక శాస్త్రవేత్త పట్టాభి గారు, భాషా శాస్త్రవేత్త పట్టాభి చిత్రమయ్య గారు. కానీ మేధావులు రోజు పుట్టరు వాళ్ళు, ఎప్పుడో కానీ పుట్టరు వాళ్ళు, ఎప్పుడో కానీ కనిపించరు వాళ్ళు. పట్టాభి చిత్రమయ్య గారు ఆర్థిక శాస్త్రవేత్త కాదు, డబ్బు డబ్బును ఎలా మనీ మేనేజ్మెంట్ ఎలా చేయాలో గొప్పగా తెలిసాడు. తర్వాత గొప్ప భాషలో గొప్పవాడు. ఎంత గొప్పవాడు అంటే భాషలో, మీరు హిందీ పేపర్ ఎలా ఆయన ఇవ్వండి, ఆ హిందీ పేపర్ని తీసుకుని లేదా టైమ్స్ ఆఫ్ ఇండియా తీసుకుని ఇంగ్లీష్ పేపర్ ఆయన తీస్తే అలా కలతో చూస్తూ తెలుగు పేపర్ కానీ చదివేస్తాడు. అంత మేధావులు గుండెగల్ల గ్రామంలో జన్మించాడు అంటూ చెప్తున్నాను. పట్టాభి ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేశాను, మధ్యప్రదేశ్ గవర్నర్ చేశారు. 58లోనే ఎప్పుడూ పోయారాయన, బహుమత మేధావులు. ఇవి ఏడు ఇంటికి వచ్చిన పట్టాభి గారి విషయం గుండెగల్ల ఆయన స్వగ్రామం చాలా మందికి తెలియదు. అంటే ఆయన రాజధాని కృష్ణా జిల్లా. 5వ తరగతి వరకు ఆయన చదువుకున్న గుండెగల్ల, పుట్టింది గుండెగల్ల. తర్వాత బందరెడ్డి పేరు వాళ్ళ వేరే విషయం, భట్టప్రదేశ్ గుండెగల్ల. భగవద్భవం పొందడానికి అనేక మార్గాలు ఉన్నాయి, అన్ని మార్గాలు భగవంతుని తీర్చి. సోదర మహాశయ గారు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనం సత్వగుణాన్ని కనుక పోషించుకుంటే మన హృదయంలో ఉన్న భగవంతుడికి దగ్గర అవుతాం. మనం రజోగుణంలో తమోగుణంలో ఉంటే ప్రపంచానికి దగ్గరగా ఉంటాం, పునర్జన్మలకు దగ్గరగా ఉంటాం, ప్రకృతికి దగ్గరగా ఉంటాం, మాయకి దగ్గరగా ఉంటాం. సత్వగుణం ఎక్కువ ఉంటే మాయకి దూరంగా ఉంటాం, భగవంతుడికి దగ్గర అవుతాం. రజోగుణం తమోగుణం ఎక్కువ ఉంటే భగవంతుడికి దూరంగా ఉంటాం, మాయకి దగ్గరగా ఉంటాం, ప్రకృతికి దగ్గరగా ఉంటాం. అంటే మనకు రజోగుణం పెరుగుతాంటే, తమోగుణం పెరుగుతాంటే భగవంతుడికి దూరం అయిపోతున్నాం అని అర్థం. మీరు ఎన్ని గంటలు జపం చేసినా, ఎన్ని గంటలు ధ్యానం చేసినా మీరు రజోగుణం తగ్గించుకోకపోతే, తమోగుణం తగ్గించుకోలేకపోతే భగవంతుడికి దూరం అవుతున్నారని అర్థం. సత్వగుణాన్ని కనుక ప్రాక్టీస్ చేస్తామంటే మనం భగవంతుడికి దగ్గర అవుతాం. కొంతమంది స్లో పాయిజనింగ్ చేస్తారు వాళ్ళు. రాముడు అరణ్యానికి వెళ్ళినప్పుడు భరతుడు మేనమామల ఇంటికాడ ఉన్నాడు. మేనమామల ఇంటికానికి వచ్చేటప్పటికి ఈ కైకి వరాలు కోరటం, ఈ రాముడు అరణ్యానికి వెళ్లిపోవటం అంతా జరిగిపోయింది. భరతుడు వచ్చి ఏడుస్తాడు. భరతుడు వచ్చి ఏడ్చి, రాముడు అరణ్యానికి వెళ్లిపోయాడు, మా సోదరుడు అరణ్యానికి వెళ్లిపోయాడు అనలేదు, నా ఆనందం అరణ్యానికి వెళ్లిపోయింది. శరీరం పోయిన జ్ఞాపకాలు మిగిలిపోయింది. తాయించడం నిద్రపోయే ముందు భరతుడు ఆరిష్కు తొందరగా నిద్ర పట్టకపోతే ఇంకా నిద్ర పట్టలేదని మంచం దగ్గర కూర్చుని రాముడు ఆయన్ని గుర్తు చేసుకుని ఏడుస్తాడు భరతుడు. మా అమ్మ కొంచెం మంచిదే, కానీ ఆ ముందర నా అమ్మ బుద్ధిని పాడు చేసిందని ఏడుస్తాడు. కొంతమంది స్లో పాయిజనింగ్ చేస్తారు వాళ్ళు, దాన్ని స్లో పాయిజనింగ్ అంటారు. భరతుడికి ఎంత కోపం వచ్చిందంటే మందరిని చంపేయటానికి సిద్ధపడ్డాడు. ఇప్పుడు వశిష్ఠుడు అన్నాడు, ఆవుల్ని స్త్రీలని చంపకూడదు. వాడు కులగురువు, ఆపేశాడు వశిష్ఠుడు. వశిష్ఠుడు అంటే నేను చెప్పాను విశిష్ఠుడు కదా, వాడు వశిష్ఠుడు. దశరథుడు పోయాడు రాముడు విరహం భరించలేక, ఇంకా నేనున్నాను, నాకు కూడా ప్రాణం పోతే బాగున్నాను, నాకు ప్రాణం పోవటం లేదు. ఎంచేత పోవటం లేదు అంటే దశరథుని చంపేశాక మరణం ఈయన్ని చంపుదాం అనుకుందట్లు. ఎవరిని? భరతుని చంపుదాం అనుకుంది. భరతుని చంపుదాం అనేటువంటికి ఆ మరణానికి ప్రాణం పోయిందట్లు. మృత్యువు దశరథుని చంపింది, తర్వాత నన్ను చంపుదాం అనుకుంది. నన్ను చంపే లోపల మృత్యుకే ప్రాణం పోయింది. ఇంకా మృత్యుకి ప్రాణం పోయిన తర్వాత నన్ను ఎవరు చంపుతారు? నేను ఎగిరిపోయాను అంటాడు భరత. భారతీయులు ఎక్కువ మంది రామనామం చేస్తారు, రామనామం చేసి అనేక మంది తరించారు. మన జాతీయ పిల్ల గాంధీజీ కూడా 24 గంటలు రామనామం చేసి ఆయనకి ఆ స్లీప్లో కూడా రామనామం హత్య చేశారు. హత్య చేసినప్పుడు కూడా ఆయన రామనామంతో ఆయన శరీరాన్ని విడిచిపెట్టారు. బాపు వచ్చి మార్కండేయ గారికి కాటం ధర నా బాపూజీ అన్న బాగా ఇష్టం. కృతజ్ఞత ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు సమాజంలో. అందరికీ కృతజ్ఞత ఉండదు, చాలా కొద్ది మందికే ఉంటుంది కృతజ్ఞత. ఆ కాటన్ అంటే ఇష్టమైన వాళ్ళు సంధ్యావందనం చేస్తూ, ఓ కాటన్ మహాశయుడా అప్పుడు వెళ్ళిపోయాడు, నిండవాన్ని వెళ్ళిపోయాడు, ఆనకట్టి కట్టాడు 1845 మొదలు 1852 కట్టాడు, 1860 ఇంగ్లాండ్ వెళ్ళిపోయాడు. 96 సంవత్సరాలు జీవించాడు కాటన్ గారు. ఆయన మనస్సు శాంతిలో ఉండేది, చేతులు పని మీద ఉంటుంది వాడు కాటన్. అప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన, ఈస్ట్ ఇండియా కంపెనీ తిట్టింది, భారీ తిట్టింది, అందరి చేత తిట్లు పడి ఆనకట్టు కట్టాడు. ఈస్ట్ ఇండియా కంపెనీ ఎందుకు తిట్టింది అంటే బడ్జెట్ పెరుగుతాను. ఇంతకాడ భార్య రోజు సుప్రభాతం ఏంటంటే మన దాసులో ఉద్యోగం చేయాలి, విశాఖపట్నం ఉద్యోగం చేయాలి, కానీ ఫారెస్ట్ లో దౌడేశ్వరంలో పాములు వచ్చి చోటు ఉద్యోగం ఏంటని ఆవిడ తిట్టి అందరి చేత తిట్లు పడి ఏమి చెదిరిపోకుండా అందరూ తిరుగుతున్నారు ఏంటని కంగారు పడకుండా అందరి చేత తిట్లు పడి ఆనకట్టు కట్టాడు. 5 సంవత్సరం ఆ రోజుల్లో సిమ్మింట్ లేదు, సున్నంతో కట్టాడు. ఒక్కసారి మటుకి కష్టం అంతా మర్చిపోయేట కాటన్ సార్. ఒక్క మాటకి ఆయన పడ్డ కష్టం, 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఆయన దౌడేశ్వరంలో ఉండి ఆయన పడ్డ కష్టంతో ఒక మాటకు మర్చిపోయేట. అది నర్సాపురం కాలవో లేకపోతే తూర్పుగోదావరి జిల్లాలో అమలాపురం అయితే కాలవో, ఆ కాలవలో తది నీరు ప్రవహిస్తామంటే చూసి ఆనందించేవాడు కాటన్. కొంతమంది కాలవలో సంధ్యావందనం చేస్తూ తూర్పుకి తిరిగి సూర్యుడికి సంధ్యావందనం చేస్తూ ఒకరు అన్నారట, ఓ మహర్షి, ఓ మహానుభావుడా, గోదావరి మీద గోదావరి జలాలని మా గుమ్మంలోకి తీసుకొచ్చావు, గోదావరి జలాలని మా ఊరు మా గ్రామానికి తీసుకొచ్చావు, ఈ గోదావరి జలాల్లో స్నానం చేయించి అదృష్టం కలిగించావు మహర్షి అని సంధ్యావందనం చేస్తున్నారట. ఆ మాట ఆయన చెవులకు పడింది. ఎవరి మాట? కాకండి అంత కష్టం ఉంటే మర్చిపోయాడు. ఓ మహర్షి, ఓ కాటన మహర్షి, ఓ కాటన దేవత, ఎక్కడో గోదావరి జలాల్లో గోదావరిలో ఉన్న నీరుని కాలువల ద్వారా గుమ్మాలకు తీసుకొచ్చావు, మా ఇంటికి తీసుకొచ్చావు, మా గ్రామాలకు తీసుకొచ్చావు, నీకు వందనము అని సూర్యుడికి నమస్కారం పెడుతూ సూర్యుడితో సమాధాన స్థానం కాటన మహర్షి కూడా వచ్చి, కాటన మహర్షి నీకు నమస్కారం, ఆ సూర్య భగవానుడికి నమస్కారం. ఆ మాట ఆయన చెవిలో పడ్డాక సంధ్యావందనం చేసేటప్పుడు సూర్య భగవానుడితో పాటు నారాయణుడితో పాటు ఆయన పేరు కూడా తలపెడతాయంటే కష్టం అంతా మర్చిపోయాడు కాటన్. అన్ని కాలువలు చాలా బాగా తగ్గాడు. ఏనుగు తీసుకొచ్చి కృష్ణా కెనాల్ని గోదావరి కెనాల్ని కడిపాడు. మన నరసాపురం కాలం అనుకున్న చాలా వాళ్ళు అలా అమలాపురం కాలానికి చూడన్నారు. ఏలూరు కాలం మేరకు రావాలి అంటే నీరు పొలంలోంచి మేరకు రావాలి, ఏలూరు రావాలంటే ధవళేశ్వరానికి. నరసాపురం చాలా ఒడిగేడిపోతుంది, అమలాపురం ఒడిగేడిపోతుంది. ఈ ఏలూరు కాలం కట్టి ఆ నీరు ప్రవహింపజేయటానికి ఏలూరు చాలా కష్టపడ్డాడు కాటన్న మహర్షి అని చెప్పారు. ఇప్పుడు ఈ గుండెగుళ్ళ పక్క నుంచి వెళ్ళింది కాలువ ఏలూరు. ఈ కాలువ తవ్వటానికి మటుకు ఈ కాలువలో నీరు ఏలూరి పంపించడానికి చాలా కష్టపడ్డాడు అంటే పల్లంలో నీరు మెరక్క పంపాలి. వాళ్ళ శరీరం లేకపోయినా మన హృదయంలో జీవించున్నారు. దీనికి నా చేతుడి కట్టిన యానకట్టి 100 సంవత్సరాలు ఉంటుందని చెప్తే అది 130 సంవత్సరాలు వాడు కాటన్ మహర్షి. దానికి ఆయుర్దాయం 100 సంవత్సరాలు పోసాడు కానీ 130 సంవత్సరాలు ఆనకట్టినటువంటి అంటే వాళ్ళు ఎంత సిన్సియారిటీ, ఎంత డెడికేషన్ అని చెప్తుంది. అంచేది కాటన్ దగ్గర మనం నేర్చుకునేది ఏంటంటే మనస్సు శాంతిలో ఉండాలి. మనస్సు ప్రశాంతంగా ఉంటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. చేతులు పని మీద ఉండాలి, మనస్సు శాంతిలో ఉండాలి. దానివల్ల మనకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది, పని ఎందు శ్రద్ధ పెరుగుతుంది. ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ లో ఇంగ్లీష్ పొయిట్రీలో ఒక పొయ్యం వేశారు. నర్సాపురం నుంచి ఇంగ్లీష్ లెక్చరర్ గారు వచ్చారు, ఇంగ్లీష్ మేడం గారు. అవి ఇంటర్మీడియట్ కి బీఎస్సీకి బీఏకి ఇంగ్లీష్ టీచ్ చేస్తారు. ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ లో ఇంగ్లీష్ పోయిట్రీ ఏంటని అడిగాను. అయితే చటోపాధ్యాయ హరీంద్రనాథ్ చటోపాధ్యాయ సరోజీ నాయుడికి తమ్ముడు. సరోజీ నాయుడు అంత గొప్ప కవి కాకపోయినా తమ్ముడు కూడా మంచి పోయిట్రీ రాస్తాడు. ఆ పొయిట్రీ గురించి ఇంగ్లీష్ మేడమ్మ గారు చెప్తారు. ఆ చటోపాధ్యాయ రాసిన పొయ్యం ఓ పెడత గురించి రాశాడట. హరీంద్రనాథ్ చటోపాధ్యాయ ఏం రాశాడంటే ఓ పెడత గురించి రాశాడట. ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ పొయిట్రీలో ఉంది. ఆ పెడత అందటండి, పెడత అంటుందట నేను మట్టిని కాల్చారు, కాల్చి పెడత కింద చేశారు, ఈ పెడత కింద చేశాక నాకు రూపం వచ్చింది, ఒక నామం వచ్చింది, ఓ పెడత పెడత అని అన్న అంటున్నారు అందరూ. నాకు అలా అందరూ పెడత పెడత అంటే నాకు ఇష్టం లేదు. నాకు పెడతగా ఉండటం ఇష్టం లేదు, మట్టిగా ఉండటం ఇష్టం లేదు. పెడత చాలా బాగుందని అంటున్నారు అందరూ. అందరూ అనుకుంటే నాకు సుఖమైన ఎప్పుడు అందరూ అనుకుంటే నాకెందుకు అంత పెడత. అందరూ ఒకవేళ పెడత బాగుంది పెడత బాగుంది అనుకున్నా నాకు మట్టిగా ఉండటం ఇష్టం, కానీ పెడతగా ఉండటం నాకు ఇష్టం లేదు. అది పోయిట్. అది చెడుపల్లిలో రాసినటువంటి పోయిట్. అప్పుడు నేను మేడం గారితో చెప్పాను, అది పిడత గురించి రాయలేదు, చటోపాధ్యాయ గారు ఉన్నది నాకు తెలుసు. మీ లెక్చరర్లు అందరూ పిడత గురించి రాశాననుకుంటున్నారు, పిడత గురించి రాదు, మన గురించే రాశాడు చటోపాధ్యాయ. మనం కూడా బ్రహ్మం. మట్టిలోంచి పిడతలు ఎలా వచ్చినాయో బ్రహ్మంలోంచి జీవకోటి అంతా వచ్చింది. మొత్తం అందరూ ఈ బ్రహ్మంలోంచి ఈ జీవకోటి అంతా వచ్చింది. ఏదో రూపాల తేడా, పేర్లు తేడా, రూపాల తేడా, ఈ పేర్లు తేడా. చటోపాధ్యాయ బాయ్ ఎందుకు రాశాడో చెప్పమంటా అమ్మా. ఆ పిడతకి మట్టికి ఎంత దూరం ఉందో మనకి బ్రహ్మముకి అంతే దూరం ఉందని మేడమ్మ గారితో చెప్తాను. మనకి బ్రహ్మముకి ఎంతో దూరం లేదు, ఏమీ దూరం లేదు. పిడతకి మట్టికి ఎంత దూరం ఉందో మనకి బ్రహ్మము కూడా అంతే దూరం. ఆ పిడత పిడతగా ఉన్నప్పుడు కూడా మట్టి, కానీ ఏం చేసింది, తను మట్టి అనే సంగతి మర్చిపోయి ఒక రూపంతో ఓ పేరు చోటు తాదాక్ష్యం పొందుతాను. కానీ అది రూపంతో తాదాక్ష్యం పొందినప్పుడు కూడా అది మట్టి, అది మట్టి. అంటే మనం కూడా ఓ రూపంతో మనం బ్రహ్మమే, మనము బ్రహ్మమే, కానీ ఒక రూపంతో ఒక పేరుతోటి తాదాక్ష్యం పొందటం వల్ల దేవత్వం వచ్చింది మనకు. ఒకసారి రమణ మహర్షి గారిని అడిగారు, ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటంటే, భగవంతుడి అభిప్రాయం నా అభిప్రాయం అన్నారు. మీకేం ఇష్టం లేదు, భగవంతుడి ఇష్టమే నా ఇష్టం, భగవంతుడి సంకల్పమే నా సంకల్పం అని సపరేట్ గా నాకేం ఇష్టాలు లేవు. ఆయన ఇష్టమే నా ఇష్టం, ఆయన సంకల్పమే నా సంకల్పం. భగవంతుడి కంటే నేను వేరుగా ఉన్నాను, భగవంతుడి కంటే నేను భిన్నంగా ఉన్నానప్పుడే నీకు దుఃఖం ప్రారంభమవుతుంది. ఆ పిడతకి ఎందుకు దుఃఖం వస్తామంటే మట్టి కంటే నేను, అది మట్టి అయినప్పటికీ నేను మట్టి కంటే వేరుగా ఉన్నాను, మట్టి కంటే వేరుగా ఉన్నాను అనుకోవటం వల్ల దుఃఖం ఇస్తుంది. మనం కూడా బ్రహ్మమే అయినప్పటికీ బ్రహ్మము కంటే భిన్నంగా ఉన్నాం, బ్రహ్మము కంటే వేరుగా ఉన్నాం. బ్రహ్మము అని ఒక బ్రహ్మముతో తాదాక్ష్యం పొందటం మానేసి ఒక రూపంతో ఒక పేరుతో తాదాక్ష్యం పొందటం వల్ల మనకి దుఃఖం వస్తుంది. అది చటోపాధ్యాయ గారు రాసినటువంటి పొయ్యి మార్చం. ఇంగ్లీష్ మేడమ్మ గారు చెప్తారు. నేను ఇంగ్లీష్ మేడమ్మ గారు, ఇంగ్లీష్ మేడమ్మ గారు అంటే మీరు ఇంగ్లీష్ మేడమ్మ గారు అనకండి, వాణి అని పిలవండి, నా పేరు వాణి అన్నారు. వాణి అన్నా సరస్వతి అన్నా శారద అన్నా ఈయన చదువులి తల్లి. చదువుని తల్లిని మనం సరస్వతి అంటాం, వాణి అంటాం. గడ చెప్పలేరండి, సరస్వతి అంటాం, వాణి అంటాం, శారద గురువు గురించి చెప్పుకుంటూ. ఎవరు నా గురువు అని, ఎవరికి ఓర్పు ఉందో ఎవరికి ధైర్యం ఉందో వాడు గురువు అని మనం అనుకున్నాం. వాడికి ఓర్పు ఉండాలి, ధైర్యం ఉండాలి, వాడు గురువు. అయితే నా గురువు ఎవరని ప్రశ్నించాడు. ఇక్కడ ప్రశ్నించేది అది, నా గురువు ఎవరని. మీ మనస్సు ఎవరితోనైతే శృతి కల్పుతుందో అతనే నీ గురువు. ఎవరి సమక్షంలో కూర్చుంటే నీకు శాంతి కలుగుతుందో, ఎవరి సమక్షంలో నీ మనస్సు హృదయాన్విముఖంగా ప్రయాణం చేస్తుందో, ఎవరి సమక్షంలో నిన్ను తలంపులు ఆలోచనలు బాధించడం మానేస్తున్నాయో, వారు నీ గురువు. అంటే గురువు అంటే బ్రహ్మమే. మన దేహంతో తాదాక్ష్యం మనం ఎలాగైతే మన ఒక రూపంతో ఒక పేరుతో తాదాక్ష్యం పొందుతున్నామో, గురువు బ్రహ్మముతో తాదాక్ష్యం పొందుతున్నాడు. జీవుడు ఒక రూపంతో ఒక నామంతో తాదాక్ష్యం పొందాడు, బ్రహ్మమే. జీవుడు కూడా బ్రహ్మమే, ఓ రూపంతో నామంతో తాదాక్ష్యం పొందటం వల్ల భగవంతుడే దేవుడే జీవుడైపోయాడు. అనుకుంటే జీవుడు, అనుకోకపోతే దేవుడు. సరోజిని శుభనామం. సరోజిని రూపంతో నామంతో తాదాక్ష్యం పొందడం అనుకుంటే దాని హృదయంలో ఉంటుంది బ్రహ్మంతో తాదాక్ష్యం పొంది ఉంటుంది అనుకున్నప్పుడు సరోజిని సరోజిని అనుకుంటే మనకు కూడా శాంతి కలుగుతుంది. ఆ నామం తలుచుకుంటే మనకు కూడా శాంతి కలుగుతుంది. ఏం చేద్దంటే సరోజిని రూపంతో తాదాక్ష్యం పొందకుండా లోపలటువంటి ఆ బ్రహ్మంతో తాదాక్ష్యం పొందిన ఆ నామం పొందటం వల్ల నామాన్ని స్మరించుకుంటే మనకు కూడా శాంతి కలుగుతుంది. రామ రామ అంటే రాముడు బ్రహ్మమతి తాదాత్యం పొందటమే నా ఆనందం వెళ్లిపోయింది అన్నాడు భరతుడు. రాముడు వెళ్లిపోయాడు అన్నది నా ఆనందం అరణ్యానికి వెళ్లిపోయింది. నీ గురువు ఎవరు, నీ మనస్సు ఎవరినైతే శృతి కల్పిందో అతడే సరైన గురువు. గురువు ఎలా ఉంటాడు భగవాన్ చెప్తున్నారు ఇక్కడ. వాడు శాంతిలో ఊగిసలాడుతూ ఉంటాడు. శాంతి అంటే లౌకిక శాంతి కాదు, అలౌకిక శాంతి, అభౌతిక శాంతి. అది లోకానికి సంబంధించిన శాంతి కాదు, ఈ భూమికి సంబంధించిన ఎట్టకి సంబంధించినటువంటి శాంతి. కొంతమంది భూమి మీద ఉన్న భూమికి సంబంధించిన మనుషులు కాదు వాళ్ళ జ్ఞానం. వాళ్ళు భూమి మీద తిరుగుతూ ఉంటారు, మనలాగే తింటూ ఉంటారు, మనలాగే తిరుగుతూ ఉంటారు, కానీ అది భూమికి సంబంధించిన మనుషులు కాదు. ఏం చేయాలి, భూమికి సంబంధించిన మనుషులు కాదంటే వాళ్ళ శరీరం భూమిలో కలిసిపోయినా మనం ఉన్నామన్న సంగతి వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది కాబట్టి వాళ్ళ భూమికి సంబంధించిన మనుషులు కాదు. వాళ్ళు భగవాన్ చెప్తున్నారు అతనికి శాంతి, శాంతి ఉంటుంది, ఓర్పు ఉంటుంది, ధైర్యం ఉంటుంది, క్షమాన్ని ఇవన్నీ వాళ్ళు నేర్చుకోరు, సహజంగానే ఉంటాయి వాళ్ళు. ఇవన్నీ వాళ్ళు నేర్చుకుని తెచ్చుకోరు వాళ్ళు. ఇవన్నీ ఎలా ఉంటాయి, వాళ్ళకి సహజంగా ఉంటాయి, నేర్చుకోరు వాళ్ళు. నిప్పు వేడి నేర్చుకో సహజంగానే ఉంటుంది, నిప్పుకి వేడి ఎంత సహజంగా ఉంటుందో వాళ్ళ జ్ఞాన దగ్గర ఓర్పు, ఆ ధైర్యము, ఆ నిర్మలత్వము, ఆ క్షమ సహజంగానే ఉంటారు. లోపల ఎవడైతే బ్రహ్మమంతుడు తాదాత్మ్యం పొందున్నాడు, వాడు స్పర్శ చాలు, వాడు చూపు చాలు, వాడు మాట చాలు, నీకు జ్ఞానోదయం కలుగుతాను. మన హృదయంలోనే అమృతత్వం ఉంటుంది. ఎక్కడుంది అమృతత్వం? మన హృదయంలో. కానీ మనకు రాగద్వేషాలు ఎక్కువ ఉన్నాయని చెప్పి తెలియటం లేదు, లేకపోవటం వల్ల తెలియకపోవటం కాదు, లోపల రాగద్వేషాలు ఉన్నాయి. మనిషి తల్లి కడుపుల నుంచి బయటకు వచ్చి శ్మశానానికి వెళ్లే వరకు రాగద్వేషాలతో ఊగిసలాడిపోతూ ఉంటాడు. ఇష్టం అయిష్టం, ఇష్టం అయిష్టం, ఇష్టం ఎవరి మీద తెలియకుండా ఇష్టం వస్తుంది, ఒక తెలియకుండా అయిష్టం వస్తూ ఉంటుంది. ఇంట్లోనే కాదు, ఆ రాగద్వేషాలు, ఆ రాగద్వేషాలు మనకి మనకి లోపల మన స్వరూపమే శాంతి, మన స్వరూపమే ఆనందం, మన స్వరూపమే ఉండటం. అయినప్పటికీ ఎందుకు మనకు అశాంతి వస్తుంది? మన మనస్సు కల్పించిన రాగద్వేషాల కారణం, ఇష్టాయిష్టాల కారణం. మాకెవరికైనా శాంతి లేదండి, శాంతి లేదు, శాంతి లేదంటే రాగద్వేషాలు తగ్గుతుంటే శాంతి పెరుగుతుంది, రాగద్వేషాలు పెరుగుతుంటే అశాంతి పెరుగుతుంది. అదే భగవంతుడే చెప్తాడు గీతలో, మొత్తం సృష్టిలో ఉన్నంత దుఃఖం అంతా నీకు వచ్చేసినా మనసు ఎప్పుడైతే చలించదో, మనసుకు చాపల్యం రాదో, నీ మనసుకు తొణికిసలు రాడదో, అది జ్ఞాని యొక్క వైభవం. జ్ఞాని దృష్టిలో జీవుడు లేడు, లోకం లేదు. జ్ఞాని దృష్టిలో ఉన్నది ఒకటే, అది బ్రహ్మం, అది తానై ఉన్నాడు. జీవుడు అవాస్తవం, లోకం కూడా అవాస్తవం, చావు అవాస్తవం, పుట్టుక అవాస్తవం. భగవాన్ చెప్పిన మాటల్లో నిరంతరము మనం జ్ఞాపకం పెట్టుకుని ధ్యానం చేయవలసింది ఒకటే వాక్యం, ఈ శరీరం పుట్టినప్పుడు నువ్వు పుట్టలేదు. ఈ శరీరం పుట్టినప్పుడు నువ్వు పుట్టలేదు కాబట్టి ఈ శరీరం చనిపోయినప్పుడు కూడా నువ్వు చనిపోవు. భగవాన్ ఎవరైనా ఇలా ఫోటోలు తీయటానికి వస్తూ ఉంటారు, మనం ఫోటోలు తీసి మనం ముస్తా పోతాం, అందులో బాగా పడాలి. భగవాన్ ఎవరైనా వచ్చి ఫోటోలు తీస్తే ఫోటోని మనం తీసుకోమంటారా అని అడిగేవారు వాళ్ళు, ముందు చెప్పేవారు మీకు చేతనైతే తీసుకోండి. ఏమనేవారు అంటే భగవాన్ అంటే ఎవరు? బ్రహ్మము. బ్రహ్మను ఫోటో ఎలా తీస్తారు? ఒక రూపం ఉంటే ఫోటో తీస్తారు, రూపం లేనిదాన్ని ఫోటో ఎలా తీస్తారు? మీకు చేతనైతే తీసుకోండి. అంటే రూపం లేనిదాన్ని ఫోటో ఎలా తీస్తారు? ఆ బస్ట్ ఫోటో చాలా బాగుంటుంది భగవాన్ ఫోటో. అది బెంగళూరు నేను సాయంత్రం 6 వచ్చాడు ఫోటో తీయటానికి, పూర్తిగా వెలుగు లేదు, పూర్తిగా చీకట్లేదు. ఒక భగవాన్ చెప్పారు చీకటి పడిపోతుంది, ఫోటోలు సరిగ్గా రాదేమో, చీకటి పడిపోతుంది, తగిన వెలుతురు లేదు ఫోటో తీయటానికి. అది రీతి అలక్కర్లేదు, యు ఆర్ ది లైట్, నువ్వే వెలుతురు అన్నాడు భగవాన్. నువ్వే వెలుతురు అన్నాడు ఆ ఫోటోగ్రాఫర్. భగవాన్ పెద్దగా నవ్వొచ్చిన మాటకి సడన్గా తీశాడు అంతే. అంటే వరల్డ్ ఫేమస్ ఫోటో. శరీరం పుట్టక నిజం కాదు, ఇవన్నీ దొంగ పుట్టుకలు, దొంగ చావులు. నువ్వు శరీరం పుట్టినప్పుడు పుట్టలేదు, నేను అనే తలంపు పుట్టినప్పుడు పుట్టావు. ఈ శరీరం చనిపోయినప్పుడు నువ్వు చావు, నువ్వు చనిపోయాను అనుకుంటున్నా దొంగ చావు. నేననే తలంపు ఎక్కడైతే పుట్టిందో అక్కడ లైవ్ అయిపోతే అప్పుడు నీకు అప్పుడు నిజమైన చావదు. నిజమైన చావు అంటే అర్థం ఏంటంటే, ఒకసారి చనిపోయిన తర్వాత తిరిగి దేహం ఎవరికైతే రాదు వాడు నిజంగా చనిపోయినట్టు. దేహం చనిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో దేహం వస్తుందనుకోండి మనకి, ఆ చావు నిజం కాదు. ఎవరికైతే దేహం చనిపోయిన తర్వాత మళ్ళీ దేహం రాదు, మళ్ళీ శవం రాదు, వాడు నిజంగా చనిపోయినట్టు. అంటే ఈ పుట్టుకలు, ఈ పుట్టుకలు కాదు, ఈ చావులు చావులు కాదు. నిజమైన చావు అంటే దేహంతో తాదాత్యం పొందే తలంపు నశించినప్పుడు అది నిజమైన చావు. దేహంతో తాదాత్యం పొందే నేనని తలంపు పుట్టినప్పుడు నిజమైన పుట్టుక. ఈ శరీరానికి సంబంధించిన పుట్టుకలు చావులు నిజం కానే కాదు. మనం గాలి పీల్చుకుంటున్నాం, గాలి విడిచిపెడుతుంది. మనం గాలి ఇంటికి పీల్చుకుంటున్నాం. ఒక విషయం మీరు మర్చిపోకండి, అహంకారం కోసం పీల్చుకుంటున్నాం. ప్రతి మానవుడు కూడా అహంకారం కోసం జీవిస్తున్నాడు. అహంకారాన్ని పెంచుకుంటున్నాం, అహంకారాన్ని పోషించుకుంటున్నాం, అహంకారం కోసం జీవిస్తున్నాం. మీరు సబ్జెక్ట్ని బాగా ఒక రోజుగా ఫాలో అవ్వండి. ఈ ప్రవచనాలకు ఒక ప్రయోజనం, ఒకటే ప్రయోజనం, మిమ్మల్ని శాంతి సింహాసనం మీద కూర్చోబెట్టడం. అంతకంటే ఇంక దీనికి ఒక ప్రయోజనం లేదు. ఇది బజార్లో మీకు డబ్బు ఉన్న బజార్లో కొనలేరు శాంతి. మీ మనసు అంత నిజమో ఈ జపాలు, ఈ ధ్యానాలు, ఈ పూజలు, ఈ సంకీర్తనలు కూడా అంతే నిజం. మన మనసు ఏదో కల్పించుకుంటూ ఉంటుంది. ఆ కల్పనలోంచి విడుదల పొందడానికి సంకీర్తన, అంతకే జపం, అదే ధ్యానం, అంతకే ధ్యానం. అల్టిమేట్ సైలెన్స్, ఆ చిత్తారు కొమ్మ, ఆ నిశ్శబ్దం యొక్క వైభవం, వైభవం దగ్గరికి తీసుకెళ్ళటానికి ఈ ప్రవచనాల యొక్క ప్రయోజనం. ఏ రకమైన అశాంతి, ఏ రకమైన శబ్దం వినని చోటకి, వినపడని చోటకి తీసుకెళ్లటం ఈ ప్రవచనం యొక్క ప్రయోజనం. పూజలు, జపాలు, ధ్యానాలు, కూర్చోటాలు, నుంచోటాలు, తీర్థయాత్రలు, ఇవన్నీ కూడా రెండో పక్షం. గురువు అంటే బ్రహ్మ అత్యంత ముఖ్యం. గురువు అంటే బ్రహ్మమే, గురువు అంటే ఆత్మే, గురువు అంటే చైతన్యమే. మనసుకు విశేషాలు ఉన్నాయి, మనసుకు గుణాలు ఉన్నాయి, కానీ చైతన్యానికి విశేషాలు లేవు, చైతన్యానికి గుణాలు లేవు. ఆ చైతన్యంతో, ఆత్మతో, ఆ ఉన్న వస్తువు, ఉన్న సత్పదార్థంతో, ఉన్న సత్యంతో, ఉన్న ఉన్న బ్రహ్మముతో మనకు తాదాత్యం పొందుతామంటే, దానితో తాదాత్యం మనకు ప్రారంభం అవుతామంటే మీకు అశాంతి యొక్క అడ్రస్ పత్తా లేకుండా అశాంతి పోదు. సూర్యుడికి చీకటి విధంగా అయితే కనపడదు, నువ్వు అశాంతి కోసం వెతికి మాకు దొరకదు. మీకు చాలా బాగున్నాను పెడతా, నేను పెడతాను, నీ కళ్ళకు బాగా కనపడినాను, నేను బాగా కనిపిస్తున్నాను, నాకు ఇలా ఉంటుంది ఇష్టం లేదు, మట్టిగా ఉంటుంది ఇష్టం, నేను ఎక్కడి నుంచి వచ్చాను అక్కడ నన్ను పంపే, నేను తొందరగా పెడతా, నేను ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి నన్ను పంపేయండి, అంటే ఏ మట్టిలోకి నేను వచ్చానో ఆ మట్టిలోకి పంపేయండి. నేను అందరూ నీ కళ నీ వేరు కోసం ఎంచేకుంటా నీ పెడతకుండా అంటాడు చటపాడు. ఆయన పొయ్యం నేను చదవలేదు, ఆయన హృదయం నాకు తెలుసు. గురువు అంటే కరుణామయ, అంటే గురువు యొక్క వైభవం, గురువులో నా ఔన్నత్యం, గురువులోనూ ఉద్దారత. ప్రతి గురువు కూడా కరుణామయ, గురువు యొక్క వైభవం. చదివితే తెలియదు, వింటే తెలియదు, నీ స్వరూపం తెలిసినప్పుడు గురువు యొక్క వైభవం తెలుస్తుంది. ఏంచేతంటే నిజమైన గురువు నీ స్వరూపంగానే ఉన్నాడు. భగవంతుడి కంటే నేను వేరు, నేను వేరు, భగవంతుడి కంటే భిన్నంగా ఉన్నాను, భగవంతుడి కంటే భిన్నంగా ఉన్నాను, భగవంతుడి సంకల్పంతో సంబంధం లేకుండా నేను ఏదో సాధిస్తాను, ఏదో సాధిస్తాను, ఇలా నువ్వు అనుకోవటం నీ అహంభావన పెంచుకోవడం తప్పించి ఇంకేం కాదు. మనసు పూజ చేస్తాను, మనసు జపం చేస్తాను, మనసు ధ్యానం చేస్తాం. ఈ చేసే వీడు ఎవడు అనే ప్రశ్న మీకు ఉదయించడం లేదు. జపం చేసే వీరెవరు? లోపల ఒకరు ఉన్నారు, లోపల ఒకరు ఉన్నారు జపం చేసేవారు, జపాలు చేస్తున్నారు. మనం కూడా తలంపు, నువ్వు కాని విషయాలు ఏదో దృష్టిలో పెట్టుకుని వాటిని మనసు అక్కడ నిలబెడుతున్నా, నీ మనసును ధ్యానం చేయటం. ధ్యానం మంచిది చెయ్యి, ధ్యానం చేసేటప్పుడు కూడా నిన్ను విడిచిపెట్టి కొంత దూరం వెళ్ళిపోతున్నా. వండర్ఫుల్, ధ్యానం మంచిదే, జపం మంచిదే, కానీ అప్పుడు కూడా నీ హృదయాన్ని విడిచిపెట్టి ఎంతో కొంత దూరం వెళ్ళిపోతున్నావు. నేను నువ్వు పరిశీలించుకోవటం లేదు. దుఃఖకారణం బయట లేదు, నీ లోపల ఉంది, వ్యక్తి భావంలోనే, ఆ సెపరేట్నెస్ లోనే దుఃఖ భావం ఉంది. అంటే భగవంతుడు అందరిలోనూ ఉన్నాడు, చక్రి అంతటా ఉన్నాడు. ఇది గలడు అంది, అందు లేడని సందేహం వరదు చక్రి. అందరిలోనే ఉన్నాడు, ఏకుండా మట్టి లేకుండా లేదు, ఏ జీవుడు భగవంతుడు లేకుండా లేదు. నీ అంతర్యానంగా ఉన్నాడే పరతత్వం. పరతత్వం ఎక్కడో ఉందనుకుంటున్నారు మీరు, నారాయణుడు ఎక్కడో ఉన్నాడు అనుకుంటున్నారు. నీకు అంతర్యానుగా ఉన్నాడు. నాకు మోక్షం కావాలి, నాకు మోక్షం కావాలి, నాకు మోక్షం కావాలి, నాకు కంగారు పెట్టకండి, తొందర పడకండి. ఎందుకు అలా తొందరపడిపోతున్నాడు? నీకు ఎప్పుడు మోక్షం ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అని చూసుకుంటున్నాడు పరమేశ్వరుడు. ఆయన చూసుకోవటం లేదని, ఆయన లేడని తొందర పెట్టేసి బలవంతం చేయకండి. ఈశ్వరుని ఆయన ఇస్తాడు నీకు, ఎప్పుడు ఇవ్వాలో, ఎక్కడ ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో ఆయన మోక్షం ఇస్తాడు. తొందర పెట్టకండి. ఎవరికింగ్ హ్యాపెన్స్ ఇన్ ఇట్స్ ఓన్ టైం. ఇవాళ చేను ఊడుస్తాం, రేపు కోస్తే అలాగే దానికి కొంత టైం పడుతుంది కొయ్యటానికి కూడా. అదేవిధంగా మీకు మోక్షం ఇస్తాడు భగవంతుడు ఉన్నాడు, మీకు అంతర్యామగా ఉన్నాడు, మీ ప్రాణానికి ప్రాణంగా ఉన్నాడు, మనస్సుకి మనస్సుగా ఉన్నాడు. మీకు జీవితంలో ఎప్పుడైనా కష్టాలు వస్తాయంటే పోరాట పట్టుకుని ఇచ్చేవాడు తీసుకోండి. మీకు ఇంట్లో ఏమైనా బాధలు వస్తున్నాయనుకోండి, సమాజంలో ఇంకేదైనా బాధలు వస్తున్నాయనుకోండి, లేదా ప్రభుత్వ పరంగా బాధలు వస్తున్నాయి అనుకోండి, ఏ రకమైన బాధలు వచ్చిన ఆ బాధలు ఒకసారి నీకు కావాలని పంపిస్తాడు. నీ మనస్సుకి నీ సత్యాన్వేషణ చేసే నీ బుద్ధికి ఒకలాగ చేశాను. బలహీనులకి, బద్ధకస్తులకి, పిరికి వాళ్ళకి ఆత్మజ్ఞానం కలగదు. ఒకవేళ నీకు ఏదైనా కష్టాలు వస్తే ఏ రకమైన కష్టం వచ్చినా నీ బుద్ధికి చేవ కలగ చేయటానికి, నీ బుద్ధికి సత్యాన్వేషణ చేయాలనే తప్పన ఎక్కువ పెంచడానికి కష్టాలు వస్తున్నాయి. కానీ నీ మీద ఇష్టం లేక పంపటం లేదు ఈశ్వరుడు. నీకు వచ్చిన కష్టం ఈశ్వరుడికి తెలియకుండా నీకు వచ్చిందని అనుకోద్దు. భగవంతుడికి అసలు భిన్నంగా నువ్వు లేనది లేవు. పిల్లలను చూడండి, ఎప్పుడైనా మనం భయపడతాం. బూచోడు వచ్చేస్తున్నాడు, బూచోడు వచ్చేస్తున్నాడు అంటాం. ఆ భయపెట్టినప్పుడు ఆడొచ్చి సడన్ గా ఆ పిల్లకాయ వచ్చి మనల్ని కౌగిలించుకుంటాడు. అక్కడ పారిపడి వచ్చి ఆ భయం వల్ల ఏం చేస్తాడు, మనల్ని కౌగిలించుకుంటాడు. భగవంతుని మీకు పంపే కష్టాలు కూడా ఆయనలో కలుపుకోవడానికి, ఆయనలో ఐక్యం చేసుకోవడానికి పంపుతున్నాడు. బూచోడు వచ్చేస్తున్నాడు, బూచోడు వచ్చేస్తున్నాడు, బూచోడు వచ్చేస్తున్నాడు అంటే మీరు ఎందుకు భయపడ ఆయన భయపెట్టడానికి అంటున్నారు? బూచోడు వచ్చేస్తున్నాడు. ఆడు బూచోడు వస్తే పారిపోడు, వచ్చి తల్లిని కౌగులించుకుంటాడు. భగవంతుని మీరు కౌగులించుకోవడానికి మీకు బూచోడు వచ్చేస్తున్నట్టుగా మీ కష్టాలు కాపాడి కష్టాలని కష్టాలుగా కనిపింపజేస్తున్నాడు వాడు ఈశ్వరుడు. అవి మధ్యన వాజ్పేయి గారు అన్నారు, చందమామ రావే అంటే రాదు. దాని చందమామను భూమి మీదకి తీసుకురావాలంటే ఎంతో సైన్స్ ఉండాలి, టెక్నాలజీ ఉండాలి. అలా నీ హృదయంలో ఒక నిజాన్ని సాక్షాత్కారం చేసుకోవాలంటే నీకు తూకం ఉండాలి. చంద్రమామ రావే అంటే వచ్చి నీ చేతిలో పడిపోదు. నీకు తూకం ఉండాలి, వైరాగ్యం ఉండాలి, సాధన బలం ఉండాలి. లేకపోతే నీ హృదయంలోకి నువ్వు వెళ్ళలేవు. నీకు తూకం లేకపోతే, నీకు తేలిక స్వభావం మనసు ఉంటే, నీకు తూకం లేకపోతే, నీకు బరువు లేకపోతే నీ హృదయంలోకి వెళ్ళలేవు, లోపలికి వెళ్ళలేవు. ఒకవేళ గురువు చెప్తాంటే మీరు వినరనుకోండి, గురువు నీకు వివేకాన్ని ఇచ్చి నీ వివేకించి అది చెప్పిస్తాడు వాడు గురువు. ఆ గురువు నాది చెప్పి ఏంటని అనుకోండి, అప్పుడు కూడా మిమ్మల్ని గురువు పెట్టుకు. కనీన జననికన్నా గణ దయాదాయక ఇది అని అనుగ్రహం అరుణాచల. ఒకవేళ గురువు అంటే నీకు ఇష్టం లేకపోతే గురువు విడిచిపెట్టేస్తాం అనుకోండి, వాడు ఏం చేస్తాడంటే నీకు తెలివినిస్తాడు, బుద్ధి సూక్ష్మతను ప్రార్థిస్తాడు. మీ వివేకం గురువు చెప్పిన మాట మీరు వినటం లేదు కాబట్టి మీకే తెలివిచ్చి, మీకే వివేకం ఇచ్చి, మీ వివేకం చేత, మీ తెలివి చేత మీకు పాఠాలు చెప్పిస్తాడు వాడు గురువు. అప్పుడు మీరేమనుకుంటారంటే గురువు చెప్పటం లేదు, మనం తెలివి అయిన వాళ్ళు అయిపోయాం, మనం తెలివి వాళ్ళు మనం తెలుస్తాను అనుకుంటాం. ఆ తెలివి ఇచ్చేవాడు గురువు, ఆ తెలివి చేత మీకు చెప్పించేవాడు గురువు, అంత గురువు అనుకుంటారు. మీకు తెలివికి మేము పెద్దవాళ్ళం అయిపోయాం, పెద్దవాళ్ళు అయిపోవటం ఆత్మకి పెద్ద ఏంటి ఇచ్చాను. ఆత్మకి చిన్న రకం ఏంటి, పెద్ద రకం ఏంటి? ఉన్నది ఒకటే, అది పెద్దదేంటి చిన్నదేంటి? నేను మిమ్మల్ని కోరేది ఒకటే, మీ మీద విశ్వాసం మీరు ఎప్పుడు పోగొట్టుకోవద్దు. మీ హృదయంలో ఈశ్వరుడు ఉన్నాడు, ఆ ఈశ్వరుడు రక్షణలో మీరున్నారు. అయితే నీ మీద మీరు విశ్వాసం ఎప్పుడు పోగొట్టుకోవద్దు, పోగొట్టుకోవాల్సిన అవసరం కూడా మీకు లేదు. భగవంతుడి యొక్క ఎగ్జిస్టెన్స్ లో, భగవంతుడి యొక్క అస్తిత్వంలో, భగవంతుడి యొక్క ఉనికిలో మీరు సందేహపడద్దు. భగవాన్ అంటారు, యేసుక్రీస్తుని శిలువ ఎలా వేశారో మన అహంభావం అలా శిలువ వేయాలి, అప్పుడు మనకు జ్ఞానం కలిగేది. ఒక మాట మీరు ఎవరితో చెప్పద్దు, అహంభావన ఎంతకాలం అవుతుంది, వాడికి జన్మ వచ్చేస్తుంది. జన్మ వస్తే రూపం వస్తుంది, పేరు వస్తుంది. ఎక్కడ రూపం ఉందో, ఎక్కడామ ఉందో, ఆ మనిషిని దుఃఖం విడిచిపెట్టదు. వాడు ఎంతటి వాడో, వాడికి ఎంత ధనం ఉన్నా, ఎంత చదువు ఉన్నా, ఎంత అధికారం ఉన్నా, ఎంత గౌరవం ఉన్నా, ఎక్కడైతే రూపం ఉందో, ఎక్కడైతే పేరు ఉందో, ఆ పేరు ఏ రూపం అయితే, ఎక్కడైతే పేరు, ఓ రూపం వచ్చినప్పుడు పేరు పెడతారు, ఆ పేరు ఆ రూపంతో తయారుచని పడుతుంది. ఎక్కడైతే రూపం ఉందో అక్కడ దుఃఖం ఉండి తీరుతుంది, ఎక్కడైతే అహంభావం ఉందో అక్కడ రూపం వచ్చి తీరుతుంది, ఎక్కడైతే రూపం ఉందో అక్కడ దుఃఖం నిండి వెంటాడుతుంది. ఈ జన్మలో కాదు, రాబోయే జన్మలో కూడా. ఇది నగరం సత్యం, మీరు అంగీకరించకపోయారు. గ్లాసులో సకానికి నీళ్లు ఉంటే అది పొంగ, గ్లాసు నిండిపోయిన తర్వాత పొంగుతుంది ఆ నీళ్లు. అక్కడ రచయితకైనా వక్తకైనా హృదయం ఆనందంతో నుండి, శాంతితో నిండి అది పొంగి పొరలు రావాలి కావాలి మాట కింద. హృదయంలో అశాంతి ఉన్నప్పుడు, హృదయంలో దుఃఖం ఉన్నప్పుడు అది మాట రా, ఆ మాట వచ్చినా ఇతరులకు ఉపయోగపడదు. అసలు నా హృదయం నిండిగా ఉన్నప్పుడు, నా హృదయం ఆనందంతో ఉన్నప్పుడు, నా హృదయం శాంతిగా ఉన్నప్పుడు కోరిక కూడా ఉపదయంతో మీ దేహ ప్రారంభంలో ఏదంటే అది జరుగుతుంది. కోరుకోవటం వల్ల ఏది జరగదు. ఆ దేహం ఏ పని మీద వచ్చిందో, నీకు ఇష్టం ఉన్నా నీకు ఇష్టం లేదా, ఆ పని చూసుకుని అది వెళ్ళిపోతుంది, పడిపోతుంది. ఆ వచ్చిన పని చూసుకుంటుంది ఆ దేహం, అది పడిపోతుంది. ఏ పని చేస్తే చేయని భగవాన్ సబ్జెక్ట్ అంతా ఇక్కడ ఉంది. దేహం ఏ పని మీద వస్తే ఆ పని మీద చేసుకుని వెళ్ళిపోతుంది. దానిలో తాదాప్యం వదిలే, అది నువ్వు కాదు కదా. డోంట్ ఐడెంటిఫై విత్ ది బాడీ, డోంట్ ఐడెంటిఫై విత్ ది మైండ్, డోంట్ ఐడెంటిఫై యువర్ థాట్ ప్రాసెస్. నీకు ఏదైనా తలంపు వస్తున్నా నాకు డబ్బుకి విలువ లేదు. భగవంతుడు డబ్బుకి విలువ లేదు. ఆ డబ్బు నాకు కావాలనే తలంపు వల్ల దానికి విలువ వస్తాను. స్వతంత్రంగా దానికి విలువ లేదు. పదవు కూడా విలువ లేదు. పదవికి విలువ లేదు. ఆ పదవు నాకు కావాలని తలంపు, ఆ తలంపు ఆ పదవికి విలువ ఇస్తుంది. ధ్యానం చెయ్యాలి, ధ్యానం చెయ్యాలనుకుంటే ఇంకా దూరం అయిపోతూ ఉంటుంది. అది కూడా ఒక తలంపు. అది కూడా ఒక తలంపు. ధ్యానం చేయాలని ఎవరంటారు? మూల తలంపు అంటారు. దేహంతో తాదాత్యం పొందే తలంపులోంచే నేను ధ్యానం చేయాలనే తలంపు వస్తుంది. ఆ ధ్యానం చేసే ఏ తలంపుకి ధ్యానం చేయాలందో ఆ తలంపు ఎవరు? వారు తలంపు గారే. వారు తలంపు గారు ధ్యానం చేయాలి, ధ్యానం చేయాలి, ధ్యానం చేయాలి. ఏ తలంపుకి ఈ తలంపు వస్తుంది? ధ్యానం చేయాలనే తలంపు ఏ తలంపుకి వస్తుంది? ఆ తలంపు గారిని పట్టుకో, వారిని పట్టుకో, వారి మూలానికి వెళ్ళు. అక్కడే నీ ఉన్నా, అక్కడే నీ పుట్టిల్లు అక్కడే ఉంది. చావులేని స్థితి అక్కడే ఉంది, నీ పుట్టిల్లు అక్కడే ఉంది. ఈ దొంగనే నువ్వు ఎవరు, నువ్వు ఎవరు, నువ్వు ఎవరు అని ప్రశ్నించుకుంటూ ఉండు. నన్ను ఎవరు, నన్ను ఎవరని ప్రశ్నించుకుని నువ్వు జపం చేసుకో, జపం చేసుకుని ఆగం. ఈ దొంగనే నువ్వు ధ్యానం చేసుకో, ధ్యానం చేసుకో అంటుంది. ధ్యానం చేసుకోమని, ధ్యానం చేసుకోమని అడగకు, ధ్యానం చేయమని అడిగి నువ్వెవరు అని అడగనివ్వదు. ధ్యానం చేసుకో, ధ్యానం చేసుకో. ఈ కల్పించి కూడా వదిలేసి నువ్వెవరవు, నువ్వెవరవు, నువ్వెవరు అని దాన్ని ప్రశ్నిస్తుంటే ఆ దొంగ నేను ఏం చేస్తుందంటే ఎక్కడి నుంచి ఎదురు ఇంచిందో అక్కడికి వెళ్ళిపోతుంది. అక్కడ అక్కడ ఒక నిజం ఉంది. ఆ నిజానికి చావు లేదు, పుట్టుకు లేదు. దాని స్వరూపమే శాంతి, దాని స్వరూపమే ఆనందం, దాని స్వరూపం ఉండటం. దానికి చావు ఎలా ఉంటుందో తెలియదు. ఆ లోపల నిజం అప్పుడు అది దొంగనేది కాదు. ఆ వృద్ధంలో నిజం అప్పుడు నీకు నేనుగా వ్యక్తం అవుతుంది. దానికి అద్దెలు లేవు, దానికి పరిమితం లేదు, దానికి జగత్తు లేదు, దానికి జీవుడు లేడు. వాడు అనుకోటాలు ఉండవు. వాడు ఉంటారు, వాడు ఏమి అనుకోరు. ఆ లోపల హృదయంలో ఉన్న చైతన్యం ఉంటారు వాడు, కానీ వారు ఏమి అనుకోరు. అనుకునేది అహంభావన. అనుకోటాలకి అచేతంగా ఉన్నది చైతన్యం. ఈ దొంగ నేనే ఉంటుందంటే నువ్వు నా గొడవలోకి రాకు. జపం చేసుకో, యాత్రలకు వెళ్ళు, ధ్యానం చేసుకో, దానం చేసుకో, దయగా ఉండు, దానం చేసుకో, దయగా ఉండు, నువ్వు గొప్పవాడు అయిపోతావు. ఈ దయ ఒకటి, దానం ఒకటి చాలా గొప్ప గుణాలు నిజమే. దయ ఒకటి, దానం ఒకటి గ్రేట్ క్వాలిటీ. కానీ రెండు కూడా మనసుకు సంబంధించినవి, చైతన్యానికి సంబంధించినవి కాదు. ఎంత దానం చేశానని చేసేది దొంగనే, అనుకునేది దొంగనేనే. ఇలా అనుకోవటం వల్ల నీ స్వరూపానికి దూరం అయిపోతుంది. చేసి మర్చిపోతే మిమ్మల్ని బంధించదు, చేసి జ్ఞాపకం పెట్టుకుంటే మిమ్మల్ని బంధిస్తుంది. మళ్ళీ కొత్త వాసనలు కల్పించుకుంటాను. మీ పిల్లలకు ఒక చేతితో అన్నం పెడుతున్నారు అనుకోండి, ఇంకో చెప్తే నేత్తి మీద ఒకటి వేసి మరి కక్కిస్తున్నారు అనుకుని మన పని అలాగా ఏదో సాధించాలని సాధన చేసి అనుకునేది మనమే. నీ అది చేశాను ఇది చేశాను కల్పించుకుని చెప్పుకునేది మనమే. దానం చేశాను, ధర్మం చేశాను చెప్పుకునేది మనమే. మళ్ళీ దేవుణ్ణి తెలుసుకోవాలని సాధన చేసేది మనమే. ఆ సాధన చేసేవాడు మళ్ళీ ఏం చెప్తూ ఉంటాడు, నేను దానం చేశాను, నేను దానం చేశాను అంటుంటాడు. అక్కడేమో సాధనలో మనసును చంపుకుంటున్నాడు, దానం చేసి నేను చేశాను, నేను చేశాను ఇక్కడే మనసుని పెంచుకుంటున్నాడు. ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉంది. ఇది మన సాధన. మన జీవితాలు ఇలా చల్లవారిపోతున్నాయి. మనసు చేత సాధన చేయించేవాడు నువ్వే, మనసుని పెంచుకునేవాడు నువ్వే. మరి ఎక్కడికి వెళతావు? గానిగుద్ది జీవితం. గానిగుద్ది కూడా అలా అనుకుంటుందట, 4-5 గంటలు నడుస్తుంది. ముందు గల్లు అనుకుంటున్నాయి 4 గంటలు నడిచారని. ఏలూరు వచ్చేసి ఉంటాం ఈ పాటికని అనుకుంటుంది. దాని కళ్ళకి గంటలు తీసేసాక అప్పుడు తెలుస్తుంది దానికి ఎక్కడున్న గుండు గుణంలోనే ఉన్నాం. మన జీవితాలు మన సాధనలు కూడా అంతే. భగవంతుని తెలుసుకోవాలనుకునేవాడు నువ్వే. మరి నేను అది చేశాను, నేను ఇది చేశాను, మరి భవిష్యత్తులో అది చేస్తాను, ఇది చేస్తాను, ఇప్పుడు వరకు ఇంత సంపాదించాను, భవిష్యత్తులో ఇంకా సంపాదిస్తాను, ఇప్పుడు ఈ పేరు సంపాదించాను, భవిష్యత్తులో ఇంకా పేరు సంపాదిస్తాను, ఇప్పుడు ఈ పదవి సంపాదించాను, భవిష్యత్తులో ఇంకా సంపాదించాను. గుళ్ళోకి వెళ్ళేవాడు నువ్వే, ఇలా అనుకునేవాడు నువ్వే, సాధన చేసేవాడు నువ్వే, అనుకునేవాడు నువ్వే. ఎక్కడున్నావుంటే అక్కడే ఉంటావు. ఇది మాయ. అసలు బయట వస్తువులకు ఏ వస్తువు కానీ ప్రాముఖ్యత లేదు. నీ తలంపే దానికి ప్రాముఖ్యత ఇస్తాను. నీ తలంపులో నేను బాగున్నాను, పేడత చాలా బాగుందంటే నీ తలంపులో బాగున్నాను. నా ఏడుపు నీ కనపట్టడం నా పేడత వేడుపు. నీ తలంపులో పిడత బాగానే ఉంది, కానీ అదేంటి? నేను మట్టిగా ఉంటే బాగుంది, పిడత వచ్చాక నాకు సుఖం అంతా పోయిందని అది ఏడుస్తుంది. నీ తలంపులో బాగున్నాను, నిజంగా నేను బాగున్నాను, బాగోలేదు. నీ తలంపులోనే బాగున్నాను. డబ్బు కూడా అంతే, గౌరవాలు కూడా అంతే, అధికారం కూడా అంతే. ఆ మంత్రి పదవి ఏదో ఉందని నీ తలంపులో ఉన్నప్పుడు సాధించాలనిపిస్తుంది. నీ తలంపులో అందులో విశేషం లేదని ఏం తెలిసినప్పుడు ఏముండదు, ఆకర్షణ ఉండదు. ఆ ప్రపంచంలో ఏ వస్తువు కూడా ప్రత్యేకత ఏమీ లేదు. నీ తలంపే దానికి ప్రాముఖ్యత ఇస్తుంది, నీ తలంపే దాన్ని సాధించేలాగా అనిపిస్తుంది. కానీ ప్రత్యేకంగా ప్రపంచంలో ఏ వస్తువుకి అస్తిత్వం లేదు. అసలు ఈ తలంటే దానికి జీవం పోస్తాం. కొంతమంది ఇంటికి వెళ్తే మనకు కాఫీ ఎవరు మంత్రి అవడానికి 10 కోట్లు ఖర్చుపెడతారు. ఇంకేత ఆ పదవికి తలంపు ఇచ్చిన ప్రాముఖ్యత ఒక పదవే కాదు ఏదైనా జీవితంలో ఏదైనా అంటే భగవంతుడు అందరు లోకంలో అన్ని జీవం 100 పిడతలున్నా మట్టి కంటే వేరుగా లేవని. అదేవిధంగా 300 కోట్లు జనాభా ఇప్పుడు ప్రపంచంలో ఉన్నా ఈ 300 కోట్లు జనాభా కూడా భగవంతుడి కంటే భిన్నంగా లేదు కాబట్టి నువ్వు అందరిలోనే భగవంతుని చూడు ఆయన ఐక్యం అవటానికి అది ఒక మార్గం. ఒక మహారాష్ట్ర భక్తుని ఒకడు పట్టుకుని బాగాడు ఇంకొకడేమో హాస్పిటల్ తీసుకెళ్లాడు. అప్పుడు డాక్టర్ గారు అడిగారు అని మహారాష్ట్ర నేను ఎవరు బాగాడు ఎవడు బాగాడో వాడు నిన్ను హాస్పిటల్ తీసుకొచ్చాడు. హాస్పిటల్ తీసుకొచ్చిన వాడు ఒకడే బాగిన వాడు వాడే వైద్యం చేస్తున్న మీరు కూడా వాడే. ఈశ్వరుడికి భిన్నంగా ఈశ్వరుడికి కాదని జరిగేది ఏమి లేదు. తర్వాత మీద కూడా అసూయ ప్రచారం ఒకసారి ఎక్కువ ఉంటుంది. అసూయ ప్రచారం చేయించేవాడు భగవంతుడు. ఎందుకంటే అసూయ ప్రచారాన్ని మీరు ఎంతవరకు తట్టుకుని అభివృద్ధిలోకి రాగలరన్న పరీక్ష కోసం భగవంతుడు అసూయ ప్రచారం చేయిస్తూ ఉంటాడు. అసూయ పనులు కూడా అసూయ ప్రచారం చేస్తూ ఉంటారు. ఇంకే భగవంతుడు వాళ్ళు అందుకు నియమించాడు. ప్రపంచంలో మంచి వాళ్ళు ఉంటారు చెడ్డవాళ్ళు ఉంటారు. కానీ చెడ్డవాడు చేసే పని మంచివాళ్ళు చేయలేరు అని చెడ్డవాళ్ళని కూడా భగవంతుడు అక్కడ పెట్టాడు. జగత్తుకు ఆందోళన జీవుడికి ఆందోళన జ్ఞానికి జగత్తు లేదు జీవుడు లేదు. నువ్వుకేవో కల్పించుకుని నీకు నువ్వు దూరం అయిపోతుంది. అన్ని రూపాలు భగవంతుడి అన్ని రూపాలు మట్టే. కొండల యొక్క రూపం అన్ని పిడతల రూపాలు మట్టే. అన్ని రూపాలు కూడా మట్టే. ఇంకో మాట చెప్తాను మీరు ఎక్కడ కొన్ని మాటలు మీరు ఎక్కడికి మోసుకెళ్ళక. పూర్వం పుట్టినవాడు భగవంతుడు ఇప్పుడు పుడుతున్నవాడు భగవంతుడు భవిష్యత్తులో పుట్టేవాడు భగవంతుడు. ఇన్ని రూపాలుగా ఎవరు పుడుతున్నారు భగవంతుడు ఎప్పుడుతున్నాడు. పూర్వం పుట్టినవాడు ఎవడు భగవంతుడు. పూర్వం పిడతలు ఎలాగైనా మట్టి చోట ఇప్పుడు పిడతలు ఎలా అవుతున్నాయి మట్టి చోట రాబోయే పిడతలు ఎలా అవుతాయి మట్టి చోట. పూర్వం పుట్టినవాడు భగవంతుడు ఇప్పుడు పుట్టి ఎవరు పుడుతున్నాడు ఇప్పుడు కూడా భగవంతుడే పుడుతున్నాడు. ఓ తర్వాత మన అందరం చనిపోయి ఎవడు పుడతాడు భగవంతుడే పుడతాడు. మనకేంటి గోళ అంత భగవంతుడు. భవిష్యత్తులో పుట్టేవాడు భగవంతుడు ఇప్పుడు పుట్టేవాడు కూడా భగవంతుడే. పూర్వం పుట్టినవాడు కూడా భగవంతుడే. ఉన్నది ఒకటే ఒకడవవు అదే ఒకడవవు నీ మీరు మాయమన నుంచి వచ్చేవాడు ఎవరు. ఇది నీ జాలమడి నాచల ఇది నీ మాయ వల్ల వాళ్ళు వేరు వీళ్ళు వేరు వాళ్ళు వేరు వేరు భావన ఎందుకు వచ్చినట్టు నీ మాయ వల్ల వచ్చింది. కానీ ఉన్నది ఒకటే ఇది ఒకటే ఈ ద్విపద ఒకటే అర్థమైతే మనకు సరిపోతుంది. ఒకడవవు నిన్ను మాయమన నుంచి వచ్చేవాడు ఎవరు ఇది నీ జాలము అరుణాచల. అలా గురువు దయ ప్రవహిస్తాంటే ఊపిరి సరపద. మన అహంకారం చెప్పాను కదా మన గాలి అహంకారం కోసం పీల్చుకుంటున్నాం. మన శరీరం చనిపోయినప్పుడు గాలి పోతుంది. గాలిపోయాక శరీరం డెడ్ అవుతుంది చచ్చిపోతుంది. ఆ శరీరం చచ్చిపోయినప్పుడు మళ్ళీ అహంకారం ఏడుస్తుంది. ఏ అహంకారం అయితే గాలి పీల్చుకుంటుందో ఆ గాలిపోయిన తర్వాత మళ్ళీ అదే అహంకారం ఏడుస్తుంది. ఇది పుట్టి కాదు చావు. మన శరీరం చనిపోయినప్పుడు ఎవరు ఏడుస్తారు? శరీరం చనిపోవడం అంటే గాలి బయటికి వెళ్ళిపోవటం అంతే కదా. ఈ గాలి పోయినప్పుడు ఎవరు ఏడుస్తారు? అహంకారం ఏడుస్తుంది. ఏం చేసి అదే పీల్చుకుంటాం. అదే పీల్చుకుని నువ్వు జపం చేసుకో జపం చేసుకో చెప్తుంది. మనం చేసే వ్యాపారాలన్నీ కూడా అహంకారం కూడా చేస్తున్నాం. ఒకవేళ జపం చేసిన అహంకార వ్యాపారం ఇన్ని గంటలు చేశాను అన్ని గంటలు చేశాను అని చెప్పటం ఈ అహంకారం యొక్క వ్యాపారం చేసి మర్చిపో. అహంకారం కూడా వ్యాపారం అంటే ఇష్టం. అది చేస్తూ ఉంటుంది. అక్కడ గోడ కట్టించాను ఇక్కడ గోడ కట్టించాను అక్కడ నుంచి చదివించాను ఇక్కడ నుంచి చదివించాను. రోజుకు 3 గంటలు జపం చేశాను 4 గంటలు ధ్యానం చేశాను చెప్తాను. దానికి కూడా వ్యాపారం అంటే ఇష్టం అహంకారం. తెల్లారు కానీ 3 ఇంటికి లేచిపోయి చేసేస్తున్నారు. అయితే చదివీలు కూడా ఇష్టం రావట్టింది చేసుకోండి. అది అది చేసేది అది అహంకారం చేసే వ్యాపారమా? లేకపోతే అహంకారం లేకుండా అహంకారం అందరూ ఇన్వాల్వ్ అవుతుంది. దాని ఒక పక్కన పెట్టి దాని ఒక పక్కన కూర్చోబెట్టి మరి చేస్తున్నారు. ఈ మధ్య ఒకరు అన్నారు అహంకారం ఎంత సూక్ష్మంగా ఉంటుంది అంటే మేము శీతాకాలంలో కూడా ఎప్పుడు తెల్లారుదాం 4 గంటలకు శీతాకాలంలో కూడా మేము స్నానం చేస్తామని అంటున్నారు. అంటే శీతాకాలంలో అందరూ 4 గంటకి స్నానం చేయలేదు. అంటే సూక్ష్మ రూపంలో ఉన్న అహంకారం. మిగతా వాళ్ళు చేయలేకపోతున్నారు మేము చేస్తున్నాం అంటే వాళ్ళకి తెలియకుండా అది కూడా అహంకారమే. పాప వాళ్ళకి తెలియదు ఇది కూడా ఈ చెప్పేది కూడా. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అందరూ చేయలేరు మేము చేస్తాం. ఋషికేశం ఒకటి ఉంది అక్కడ హరిద్వార ఋషికేశం. అక్కడ చాలా శీతాకాలం చలి. ఆ స్వాములు ఈ జేబుడి గుట్లు కట్టుకుంటారు ఎర్రబట్టలు కట్టుకుంటారు కదా వాళ్ళు స్నానం స్వప్నంగా చేసి ఓ రామా రామ పెద్ద పెద్ద గోళ అంటే చలి భరించలేక హే కృష్ణ ఏంటి ఎంచుకున్నా పెద్ద స్నానం ఓ హరి శ్రీహరి తెల్లారుజాము స్నానం చేస్తున్నారా నేను ఆయన స్వయంగా కేకలాడకుండా చూసే ఏం చచ్చిపోతున్నారో ఏంటో చేయరేందని ఇంత చేస్తే తెల్లవారు మామూలు ఎప్పుడైతే శీతాకాలం హరిద్వార్ అవుతుంది ఋషితోటి చాలా చలిగా ఉంటుంది. మామూలు స్నానం ఏంటి బొబ్బలు అడుగుతున్నారంటే నేను చూస్తాను చేస్తారు ఆ చలి భరించడం ఏది పిచ్చ చేస్తారు కాబట్టి అంటే ఆ తెల్లవారు చేస్తే గంగానదిలో స్నానం చేస్తే పుణ్యం వస్తాను ఏదో ఉంది మంచిది నేను కాదంటున్నది ఆ చలి ఓర్చుకోలేక ఆ చలి భరించలేక ఓ శ్రీగరి ఓ రామ అదే భక్తితో అంటున్నారో చలి భరించలేదు అది కూడా లోపల ఇస్తాడు చూస్తూ ఉంటాడు ఆ చలి భరించలేక అంటున్నారా నా మీద ప్రీతిగా ఉండి ప్రేమగా ఉండి అంటున్నారు నన్ను తెలుసుకోవాలంటున్నారో లేకపోతే గంగానదిలో ఉన్న చలి భరించలేక ఆ చలి భరించలేక ఓ శ్రీహరి అంటున్నారు ఒక ములుగులితే పదో శ్రీహరి మూడు ములుగులు మళ్ళీ ఒడ్డుకొచ్చేస్తారు ఇంకా నాలుగో ములుక్కు శ్రీహరి లేడు రాముడు లేడు ఇది కూడా అహంకారం యొక్క వ్యాపారం. అంటే వాళ్ళు చెల్లారుదాం అందరూ నాలుగు గంటలకు మేము స్నానం నాతో చెప్పిన వాళ్ళు ఇంటికాడే చేస్తున్నారు సమయం స్నానం అంటే అందరూ చేయలేరు మేము చేస్తామని చెప్పడానికి అది కూడా అహంభావం యొక్క సూక్ష్మరూపం. అది వాళ్ళకి తెలియట్లేదు ఇతరులు ఎవరో చేయలేని పని మేము చేస్తున్నామని చెప్పడం కోసం చెప్తున్నారు. అంటే ఇతరులు లేని ప్రత్యేకత మాలో ఉందని మనకు చెప్పడం కోసం చెప్తున్నారు. దాన్ని బట్టి ఏం చేస్తున్నారు వాళ్ళు స్నానం చేస్తున్న మాట నిజమే ఒక చేతితో స్నానం చేస్తున్నారు తల్లి ఇంకో చేతితోటి అహంభావాన్ని బలిచీలా చేసుకుంటున్నారు. అది జీవితం ఒక చేతితోటేమో తన్నీళ్ళు స్నానం ఇంకో చేతితోటి దాని మనసుకి తెలగ పెంచుతారు అది సత్యం. నాన్నగారికి చెప్పేద్దాం తెల్లారుదాం నాలుగింటికి స్నానం చేస్తాను సాధన బాగా చేస్తాను మీకు ఏదైనా తలంపు వచ్చింది అనుకోండి దాంతో స్నేహం వదిలేదు. దేంతో తలంపుతోడు స్నేహంకి ఆ తలంపుతోడు స్నేహం వదిలేండి ఆ తలంపుతో తాదత్యం పొందకండి ఏదో తిండ్ర తలంపు వచ్చింది ఈ తలంపుతో నేను ఊరేదటికి నా తలంపును వదులుకోండి అది సాధన. ఒకవేళ నాన్నగారితో చెప్పేద్దాం తెల్లారుదాం నాలుగింటికి నేను స్నానం చేసేస్తాను మీకు తలంపు వచ్చింది నాకు చెప్పకండి అది ఆ తలంపును మీరు వదులుకోండి ఆ తలంపుని వదులుకోండి మీరు దాంతో మీరు స్నేహం చేస్తే మానేస్తే తలంపు పోతుంది తలంపు వస్తే రానే ఉంది దాంతో మీరు జత కట్టకండి జత కట్టకపోతే అది పోతుంది జత కట్టారనుకోండి ఇంకా అక్కడి నుంచి ఊరేగుతుంది తెల్లారుదాం స్నానం చేసేస్తున్నాం తెల్లారుదాం అంటే మీరు చేయని పని మేము చేస్తున్నామని చెబుతాం అంటే ఏంటి అహంభావన అక్కడ ఎలా ఉంది సూక్ష్మ రూపంలో ఉంది. తెలివి చేతులు సూక్ష్మ రూపంలో ఉంటే మంచిదే అక్కడ తెలివి చేతులు లేవు అహంభావన సూక్ష్మ రూపంలో ఉంది. అందుకే భగవంతుడు చెప్పాడు నా అనుగ్రహం లేకుండా నా పాదాల యందు మీ అహంభావన సమర్పించకుండా నా మాయని మీరు జీవించరు. మనం పుష్పాలు ఏ విధంగా అయితే పుష్పాలు భగవంతుడి పాదాల దగ్గర ఎలా పెడతాము అలాగే మీ వ్యక్తి భావం మీ సపరేట్నెస్ మీ అహంభావాన్ని భగవంతుడి పాదాల దగ్గర కనుక సమర్పించకపోతే నా మాయని మీరు జీవించలేదు. మాయనేది అహంభావం రూపంలో అది నా పాదాల దగ్గర పుష్పాలు సమర్పించినట్టు నా పాదాల దగ్గర సమర్పించండి అప్పుడు మీరు ఓవర్కమ్ చేయగలరు దాన్ని లేకపోతే మీరు దాన్ని అంతవరకు అతిక్రమించగలరు. ఆ ఇరికేట్లు వేస్తున్నారు చూడండి చల్లారుదో ఆ చలి చలిలో గంగానదే చాలా చల్లటి నీళ్ళు ఋషికేశ్ దగ్గర భూమి మీదకి వస్తున్నారు ఋషికేశ్ గంగ హిమాలయ పర్వతాల నుంచి ఋషికేశ్ దగ్గరే భూమి మీదకి చాలా చల్లగా ఉంటుంది నీళ్ళు వేసకాలం చేస్తేనే చలి వేస్తుంది అక్కడ పాపం. అక్కడ వాళ్ళు పెద్ద బొబ్బలు పెడుతున్నారు ఈ జేబులు బొట్లు కట్టుకుంటారు కదా పాపం వాళ్ళు స్నానం చేసి పెద్ద బొబ్బలు పెడుతున్నారు వాళ్ళకి నిజంగా దేహభావం లేదనుకోండి వాళ్ళకి ఈ దేహము నిజము ఈ దేహమే నిజం అనే భావన వాళ్ళకి లేదనుకోండి పెడబొబ్బలు పెట్టక్కర్లేదు దేహం నూటికి నూరుపాళ్ళు నిజం అనుకుంటున్నారు దేహం నూటికి నూరుపాళ్ళు నిజం అనుకుంటున్నారు కాబట్టి చలి బాధ భరించలేకపోతున్నారు. దేహం నిజం కాదనే భావన వాళ్ళకి కలిగినప్పుడు చలి బాధ అంత భరించక్కర్లేదు. వీరికి అక్కడ బొబ్బలు బొబ్బలు పెద్ద పులి బొబ్బ వేసిన బొబ్బలు పెద్ద పెద్ద కేటలు అంటే దాని అర్థం ఏంటి అక్కడ దేహభావన ఎక్కువ ఉందని అర్థం. వాళ్ళకి మీకు దేహభావన తక్కువ ఉందనుకోండి చన్నీళ్ళు స్నానం చేసిన ఏమో అనిపించదు. దేహభావన తక్కువ ఉన్నవాడికి తలకాయపోటు రావచ్చు దేహభావన ఎక్కువ ఉన్నవాడికి తలకాయపోటు రావచ్చు ఇద్దరికి సమానమైన తలకాయపోటు వచ్చిందనుకోండి దేహభావన ఎక్కువ ఉన్నాడు ఎక్కువ బాధపడతాడు దేహభావన తక్కువ ఉన్నాడు కొంచెం బాధపడతాడు కానీ పొడి బొబ్బలేదు. ఇంకెత్త అక్కడ దేహభావన ఎంతవరకు ఉంది వాడికి గుర్తుడికి ఇంతకీ వీడు ఏమంటున్నారంటే మీరు చెప్పారు బాగానే నన్ను గురువుగా ఎవరిని ఎన్నుకోమంటారు అంటే నన్ను గురువుగా తీసుకోమని ఆయన అంటాడేమని ఆయన ఎందుకంటాడు ఆయన రాక్షసం ఉండకూడదు అంటే నువ్వు నన్ను గురువుగా తీసుకోమని ఆయన అంటాడేమో ఆయనకెందుకు అహంకారం ఉన్నవాళ్ళు వెతుక్కుంటూ ఉంటారు ఎవరు దొరుకుతారమ్మా చైతన్యం ఎవరి కోసం వెతుక్కుంటుంది మీలో బెల్లం లేనప్పుడు చీవల కోసం వెతుక్కోవాలి మీలో బెల్లం ఉన్నప్పుడు చీవల కోసం వెతుక్కోవాల్సిన పని ఏంటి నీకు. ఇప్పుడు నీ హృదయంలో బెల్లం ఉందనుకో చీమలు పిలవకపోయినా వస్తాయి నీ హృదయంలో బెల్లం లేదనుకో చీమలు పిలిచినా రావు వచ్చినా మరుసటి రోజు రాలేదు మరుసటి రోజు పారిపోతాయి ఏంటి అక్కడ బెల్లం ఉందంటున్నారు బెల్లం ఉందంటున్నారు ఒక రోజు వెళ్ళినా మరుసటి రోజు ఇంక చీమలు రావు అక్కడ బెల్లం లేదని అక్కడికి అర్థం అవుతుంది బెల్లం లేని చోటకి చీమలు రమ్మంటే రావు, ఉన్న చోటకి మానేయమంటే మానవు. ఆ చీమలకు ఉన్న బుద్ధి కూడా మనకు లేదు. ఇంటికి వీడి గోళ ఏంటి, నా గురువు ఎవడో చెప్పమంటాడు ఈయన. అంటే నేనే నీ గురువు అని చెప్తాడేమో అని ఉద్దేశం. కానీ భగవాన్ ఏమంటున్నారంటే ప్రపంచంలో ఎందరో మహానీయులు ఉన్నారు, ఎందరో మహానుభావులు, అందరికి వందరు ఇచ్చారు. మనం ఏం చెబుదాం అంటే మార్చేద్దాం, అందరూ మహానుభావులే, అందరికీ వందరం కూడా. త్యాగరాజేమని అంటే ఎందరో మహానుభావులు, అందరికీ వందరం. మనం సాహిత్యం మార్చేద్దాం, అందరూ మహానుభావులే, అందరికీ వందరం. భగవాన్ చెప్తున్నారు ప్రపంచంలో ఎందరో మహానీయులు ఉన్నారు. నీ మనస్సు ఎక్కడ ఆగితే వాడి నీ గురువు చేసుకోండి, నన్ను చేసుకోమని చెప్పటం లేదు. నా గురువు అంటే భగవాన్ ఏమంటున్నారంటే ఎందరో మంచి వాళ్ళు ఉన్నారు, ఎందరో మహర్షులు ఉన్నారు, ఎందరో యోగులు ఉన్నారు, ఎంతో మంది మహనీయులు ఉన్నారు. ఎక్కడైతే నీకు మనస్సు ఆగుతుందో, ఎవరు ఎక్కడైతే నీ మనస్సు ఆకర్షించబడతాందో, ఈ గురువు ద్వారా నేను తరిస్తాను అని నీకు భావన ఎక్కడైతే వచ్చిందో వాడిని గురువుగా భావించు. నీకు పరిపూర్ణమైన విశ్వాసం ఎక్కడ కుదురుతుందో అక్కడే నువ్వు గురువుగా భావించు. ఇందులో రాజీ పడవలసిన పని లేదు, కాంప్రమైజ్ వద్దు ఇందులోని. గాంధీ గారిలో ఉన్న గొప్పతనం అది. 10 మంది వస్తే పోరాటం, 10 మంది విడిచిపెట్టేస్తారు కదా, ఒక్కడికి వెళ్ళిపోతాడు పోరాటం, అది గాంధీ. కూడా 10 మంది వస్తే తీసుకెళ్తాడు, ఏం మాకు భయం వస్తుంది, వెళ్ళిపోతా ఉంటాడు, శుభ్రంగా ఇంటికి వెళ్ళిపోమంటాడు అని ఒక్కడే వెళ్ళిపోతాడు పోరాటం. డూ ఆర్ డై. గాంధీ గారి మహాత్ములు అవటానికి ఒకటే కారణం, ప్రతి వాడికి వాడి ప్రాణం అంటే వాడికి ఇష్టం. కానీ ఒక మంచి పని కోసం వాడి ప్రాణాన్ని గడ్డి పరిగ్గా విడిచిపెట్టడానికి ఏ గంటగా గంట సిద్ధంగా ఉంటాడు వాడు గాంధీ. సరే ఆ ప్రశ్న ఎగితే రోజు వీడేమంటాడంటే, ఇప్పుడు నేను మోక్షం కావాలని, నేను మోక్షం పొందాలంటే గురుకృప అవసరమా అంటున్నాడు. నేను సొంతంగా చేసుకుంటే సరిపోతుందండి, కృషి అయితే సరిపోతుందా, కృప కూడా ఉండాలా, నా తెప్ప నేను పడితే నాకు మోక్షం వచ్చేస్తున్నాయి, ఎవరొకరు గురువు సహాయం ఉండాలని మళ్ళీ అడుగుతున్నారు, ప్రశ్న అడుగుతున్నారు. భగవాన్ ఏమంటున్నారంటే నీకు మోక్షం పొందాలనే తలంపు కలిగేసి వాడు కూడా గురువే, అది గురువు అనుగ్రహం. ఆ గురువు దయ లేకపోతే ఆ మోక్షం జిజ్ఞాస రాదు, నీకు ముముక్షత్వం రాదు. ఎప్పుడు గురువు యొక్క దయ లేకపోతే అది మనకు రియలైజేషన్ వచ్చాక తెలుస్తుంది, ఆ జ్ఞానం వచ్చాక మనకు తెలుస్తుంది, అమృతానుభవం మనకు కలిగాక తెలుస్తుంది. మనం చేసింది తక్కువ, గురువు ఇచ్చింది ఎక్కువ. అంతా గురువే. ఈ మన బంధువులు, మన స్నేహితులు అందరూ విడిచిపెట్టేస్తారు, రాబోయే జన్మలో కూడా మనల్ని వెంటాడే వాడు మన గురువు. ఆయన భగవాన్ ముద్దు పెట్టుకున్నప్పుడు కూడా స్వప్నంలో ఆయన రూపం ఏంటో తెలియదు, ఆయన పేరేంటో నాకు తెలియదు. రమణ మహర్షి గారు అనే వాడు ఈ భూమి మీద కొంతకాలం తిరిగాడని కూడా నాకు తెలియదు. ఆయనే కావాలని వచ్చారు. ఆ ముద్దు పెట్టుకున్నప్పుడు నేను సంతోషం కలగలేదు, భయం కలిగింది. స్వప్న దర్శనం ఇచ్చి ముద్దు పెట్టుకుంటాడంటే నాకు సంతోషం కలగలేదు, భయం కలిగింది. నన్ను విడిచిపెట్టే, నన్ను విడిచిపెట్టే, నన్ను విడిచిపెట్టే, నా ప్రాణానికి నన్ను విడిచిపెట్టే, నన్ను ముద్దు పెట్టుకోకు అంటున్నాను. భగవాన్ అంటున్నారు విడిచిపెట్టే సమస్య లేదు, కానీ ప్రస్తుతానికి ఇది సరిపోతుంది. అది ఏ నాతో అనుబంధమని చెప్పలేము. ఆయన పేరు కూడా నేను ఎప్పుడు వినలేదు, ఎవరైనా గురువులు చెప్తే అంటే వినలేదు. కావాలని తెచ్చుకోలేదు. పైన తెంచుకుందామంటే చెప్పు, కోర్టుకెళ్ళి విడాకులు ఇచ్చేసుకుందామంటే తెంచుకోవాలంటే తెంచుకునే సమ్మతం కాదు. ఇప్పుడు దాంపత్య జీవితం అనుకోని కోర్టుకెళ్తే విడాకులు ఇచ్చేస్తారు వాళ్ళు. ఇది అలా తెంచుకో, విడాకులు ఇవ్వటానికి కుదరదు. ఆ సంఖ్యలు తెంచుకోవాలంటే చెప్పడానికి తెంచుకోవాలంటే ఆ సంఖ్యలు కనిపిస్తే తెంచుకోగలం, అసలు కనపడకుండా సంఖ్యలు పట్టుకుంటాం, ఎక్కడ తెంచుకుంటాం. విడిచిపెట్టే సమస్య లేదు, ప్రస్తుతానికి ఇది సరిపోతుంది. అంటే కంపాషన్ అంటే రాబోయే జన్మలో కూడా గురువు మనల్ని విడిచిపెట్టడం, బంధువులు విడిచిపెడతారు, స్నేహితులు విడిచిపెడతారు. 12వ రోజున అందరూ మర్చిపోతారు, 13వ రోజున చుట్టాలు కనపడరు, స్నేహితులు కనపడరు, కానీ గురువు విడిచిపెట్టడు. ఎప్పుడు? రాబోయే జన్మలో కూడా విడిచిపెట్టడు. వీడు ఎక్కడున్నాడు, ఎక్కడ శరీరం ధరించాడు అని వెంటాడుతూ ఉంటాడు. మళ్ళీ వాడి మీద ప్రేమ కలిగే చెట్టు కూడా వాడే చూసుకుంటాడు. మన అహంకారం ఏం ప్రేమిస్తుంది, మన అజ్ఞానం ఏం ప్రేమిస్తుంది? ఎంత మనిషి మన అజ్ఞానం ప్రేమించలేదు, మన అహంకారం ప్రేమించలేదు. ఒకవేళ ప్రేమించిన అహంకారం ప్రేమ ఎంతసేపు నిలబడుతుంది? అజ్ఞానం ప్రేమిస్తున్నాను అనుకోండి, అజ్ఞానం ప్రేమ నిలబడదు, అహంకారం యొక్క ప్రేమ నిలబడదు. అదే భగవాన్ అన్నారు, మీ శరీరం చనిపోతోంది, మీ శరీరం పడిపోతోంది, మమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఇంకెవరం మిగిలారని. అది భగవాన్ అన్నారు, శరీరం ఉన్నప్పుడు కూడా శరీరం మిమ్మల్ని ప్రేమించడం లేదు, ఏదైతే మిమ్మల్ని ప్రేమిస్తుందో దానికి చావులే. అది ఎప్పుడు ఉండేదే, దానికి రాకపోకలే. జీవించడానికి చనిపోవటానికి భేదం లేదన్న సంగతి ఒక జ్ఞానికి అర్థమవుతుంది. అది పుస్తకాలు చదవటంలో వచ్చేది కాదు, అహంకారంతో వ్యాపారం చేస్తే వచ్చేది కాదు. మనం 100 జన్మలు 100 సంవత్సరాలు కష్టపడి చేసిన సాధన ఒక జ్ఞాని మాట్లాడే మాట అంతకంటే ఎక్కువ పరిచయం ఇస్తుంది. ఆ జ్ఞాని యొక్క మాట దేవుడయ్య ఉన్నది. ఒక లుక్కి జన, ఒక వరడి జన, అంటే మన చేతితోటి ఎత్తలేని దొంగలు మహాప్రవాహంలో, గోదావరికి వరద వచ్చినప్పుడు పెద్ద పెద్ద దొంగలు మహాప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటాయి. అది మన చేతితోటి ఎత్తలేదు. గురువు యొక్క దయ కూడా మహాప్రవాహంలో ఈ రూపంలోంచి ఈ నామంలోంచి మనం విడుదల చేసి ఆ జ్ఞానంలో భగవంతుడి యొక్క స్వరూపంలో ఐక్యం చేసేవాడు గురువు. చీకటిని పోగొట్టేవాడు గురువు, బరువు మోసేవాడు గురువు, స్వరూపాన్ని ఇచ్చేవాడు గురువు. నీ సలహా నాకు అవసరం లేదని గురువు అంటే ఇప్పుడు గురువు కోపం చేసుకోడు, నీకు తెలివితేటలు కలిగించి నీ తెలివితేటల చేత నీకు తీర్పిస్తాడు వాడు గురువు. అంటే మనకు జ్ఞానం కలిగే వరకు, మన హృదయంలోని నిజమైన గురువు మనకు అనుభవంలోకి వచ్చే వరకు బాహ్య గురువు మనకు విడిచిపెట్టడు. అవసరమైతే మన కోసం శరీరం ధరించి వస్తాడు. ఆయన మీద మనకు ప్రేమ లేకపోతే ఆయన మీద మనకు ప్రేమ కలిగించుకుంటాడు. ఆ స్వరూపాన్ని మనకు ఇచ్చే వరకు వెంటాడతాడు వాడే గురువు. గురువు అంటే ఈశ్వరుడు, గురువు అంటే ఆత్మ, గురువు అంటే చైతన్యం, గురువు అంటే వెలుగు. అది గురువు అంటే శబ్దానికి అర్థం చీకటిని పోగొట్టేవాడని. బయట చీకటి సూర్యుడు పోగొడతాడు, లోపల చీకటిని పోగొట్టేవాడు గురువు. బయట గురువు లోపల గెంజుతాడు, బయట గురువు లోపల గెంజుతాడు, లోపల గురువు లోపల గుంజుకుంటాడు. అంటే నీ మనస్సు బాహ్య ముఖం అవ్వకుండా చూసుకుంటూ ఉంటాడు ఎవరు? బయట గురువు. లోపల గురువు ఏం చేస్తాడంటే నేను హృదయంలోకి తీసుకుపోతూ ఉంటాడు, రోజుల్లోకి లాక్కుపోతూ ఉంటాడు. అసలు ఇంకోటి మీ హృదయం, మీ హృదయం వైపుకి ప్రయాణం చేస్తాడనుకోండి, మూల తలంపు మీకు రూప బుద్ధి నామ బుద్ధి ఇక్కడే ఇప్పుడు వెళ్ళిపోతుంది. అక్కడ బాటంలోకి వెళ్ళిపోక్కర్లేదు, మూల తలంపు మూలలో అక్కడ అంత దూరం వెళ్ళక్కర్లేదు. ఆ మూలంలోకి వెళ్తే నీకు ప్రయాణం చేస్తాడనుకోండి, విడిపోతున్నాం. శరీరం తోటి రూపం తోటి విడిపోతున్నాం, నామం తోటి విడిపోతున్నాం, విశ్వవ్యాప్తం అయిపోతున్నాం. ఇంకెవరికి చావు, ఎడి చూసిన సుఖం. బందారు డబ్బాలు ఉన్న చీమ తీపి ఎక్కడ దొరుకుతుంది, తీపి ఎక్కడ దొరుకుతుంది, వెతుకుతాను తీపిదాను. పైగా నువ్వు ఆ చీమను వచ్చేయి, నువ్వు వచ్చేయి అంటే నేను రానని వెళ్ళంటుంది. దాని శిరస్సు పోయిన ఊరుకుంటుంది, కానీ పంచదారిని విడిచిపెట్టింది. నేను కాకినాడ నుంచి ఎవరో ఫోన్ చేశారు, మా కుటుంబ పరిస్థితి బాగోలేదు. బాగోపోయినా పర్వాలేదు, కానీ పట్టుకునే శక్తి ఉంది. అప్పుడు నేను చెప్పాను, గురువు చేసే పని అది. ఆవిడకి బాగోవాలని అనుకుంటాడు, బాగోపోయినా పర్వాలేదు అంట, తట్టుకునే ఎనర్జీ ఉంటే సరిపోతుంది. నీకు గురువు లేడు కదా, ఎవరు ఎవరు అడుగుతున్నారు? మళ్ళీ భగవాన్ నీకు గురువు లేడు కదా. నాకు గురువు లేకపోవచ్చు, కానీ గురువు అవసరం లేదు, నేను ఎప్పుడు చెప్పలేదు. గురువు అనేవాడు మానవ రూపంలోనే ఉండక్కర్లేదు. నాకు ఆయనే గురువు, ఎవడు అడిగినా సరే ఇష్టడు గురువు. ఆయనే తల్లి, ఆయనే తండ్రి, మదర్ ఆయనే, ఫాదర్ ఆయనే. ఈ గుండు గణనం పట్టాభి సీతారామ గారు, మన భారతదేశంలో జన్మించిన మహామేధావుల్లో పట్టాభి సీతారామ గారు ఒకరు, ఆంధ్ర బ్యాంక్ ఫౌండరు. ఈ పట్టాభి సీతారామ గారు ఎందుకు చెప్తున్నా చెప్పమంటారు? మేము మట్టి ముద్దలం పట్టాభి అన్నారు చోట. మేము మట్టి ముద్దలం, మేం మట్టి ముద్దలనే, కానీ ఈ మట్టి ముద్దలని బొమ్మల కింద చేసి సమాజంలో మాకు గౌరవం తెచ్చింది బాపయ్య. దేవుడు ఊరెగితే పక్కన కాగడాలు పట్టుకోవడానికి కూడా పనికిరా, అంటే చాకలు చేసే పని కూడా మేము చేయలేము. ఈ మట్టి ముద్దలని పూజారిసులుగా చేశాడు బాపూజీ. నేను ఏదైనా సమాజంలో పూజింపబడుతున్నా ఉంటే పటాభి జై, ప్రకాశం జై అని అంటున్నారంటే, నెహ్రూ జై, పటేల్ జై అంటున్నారంటే గాంధీ జయ. గాంధీ ఇచ్చిన శిక్షణ జీవితంలో చదువు ఉంటే సరిపోదు, శిక్షణ అవసరం. అరుణాచలేశ్వరుడు అని గురువు, ఫాదర్ ఆయనే, మదర్ కూడా ఆయనే, టీచర్ కూడా, గురువు కూడా, అన్నీ నీవే. మా హృదయంలో ఏదో ఉందంటున్నారు, మా హృదయంలో ఇంకా గురువు సమస్య అయినా నేను నీకు, నువ్వు నా శిష్యుడు అని నేను అంటలేదు కదా. ఎవరైనా బలవంతం చేశారు, వీడే నా శిష్యుడని మీరు చెప్పన్నారు. భగవంతుడు అలా చెప్పక, అప్పుడు భగవాన్ అన్నారు, సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళి నీకేమన్నా రిజిస్టర్ చేయించమంటావు నా శిష్యుడు. నిజమైన గురువు ఎవడో చెప్పక్కర్లేదు అలా. నిజమైన గురువు ఎవడు నువ్వు నాకు శిష్యుడని చెప్పక్కర్లేదు. లోపల హృదయంలో తీసుకుంటాడు, మాటలతో అనవసరం, మాటలతో పని లేదు. చేసేటప్పుడు చెప్పటం ఎందుకు? చేసి ఉద్దేశం లేనప్పుడే చెప్పాలి. చేసేటప్పుడు మీకు చెప్పడం తోటి పని ఏముంది? పూర్వం మా ప్రాంతంలో బీడీఓ గారు ఉండరు, 20 సంవత్సరాల పూర్వం. ఎవరైనా ఏదైనా పని మీద బీడీఓ గారు ఏమన్నారంటే, ఎవరైనా చేస్తానన్నవారు చూస్తానన్నవారు. ఆయన వచ్చి అంటే 4 సార్లు తిరిగా మీరేం మాట్లాడతాడు, నేను ఎప్పుడు నేను చూస్తా, నేను చేస్తానని చెప్పలేదు కదా, చూస్తానని చెప్తున్నాను కదా, ఇంకో 10 సార్లు తిరిగినా అంతేను కూడా. అటువంటి గురువు కాదు కాదు, చేసేవాడు నోడితే చెప్పక్కర్లేదు. నిజంగా మనకు పని చేయాలన్నప్పుడు ఆ పని దాని ప్రాంతం అక్కర్లేదు. దానికి చేసి ఉద్దేశం ఉన్నప్పుడు నేను చేస్తాను చేస్తాను అంటాం కూడా అనవసరం. అసలు ఈ మధ్యన ఒక మంత్రి గారు పాలకుల నుంచి ఎవరు వెళ్ళారు, ఒక మంత్రి గారి దగ్గర పాలకుల నుంచి ఏదో అడిగారు, చేస్తానన్నారు. ఎలా చేస్తారన్నాడు వెళ్ళినవాడు. ఆ గొడవ నీకు అనవసరం, చేస్తాన్నప్పుడు చేస్తాను. ఎలా చేస్తారన్న ప్రశ్న నీకు అనవసరం, నీకు చేస్తానని చెప్పాను. ఎలా చేస్తానని అడక్కండి, ఎలా చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తానన్నాడు. నా మీద నమ్మకుంటే మీరు వెళ్ళిపోండు, కానీ చేయటం చేయటమే. గురువు మనకి జ్ఞానం ఇవ్వాలనుకున్నప్పుడు ఎలా అనుగ్రహిస్తాడో చెప్పలేదు, కానీ ఇవ్వటం ఇవ్వటం. నన్ను రకంగా అనుగ్రహిస్తాడు, మిమ్మల్ని ఒక రకంగా అనుగ్రహిస్తాడు, ఇంకో రకంగా అనుగ్రహిస్తాడు. కానీ ఇవ్వటం అందరినీ ఒకే రకంగా అనుగ్రహిస్తాడని లేక అనుగ్రహించడం, అనుగ్రహించటం గురువు దయ. రాబోయే శరీరం మనం ఏ శరీరంలో ఉన్నా గురువు దయ్యం అంటాడు. ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, మన శరీర యాత్ర శ్మశానంతో పూర్తి అయిపోతుంది. ఇది ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి, మన శరీరానికి సంబంధించిన యాత్ర శ్మశానంతో పూర్తి అయిపోతుంది. లోపల జీవుడి యాత్ర శ్మశానంతో పూర్తి అవ్వదు. అది గురువు జీవుడిని ఆయనలో ఐక్యం చేసేవారికి యాత్ర జరుగుతూనే ఉంటుంది. దేహగతమైన జీవితం పూర్తవుతుంది, కానీ శ్మశానంతో ఆ జీవగతమైన జీవితం పూర్తవదు, జీవగతమైన చరిత్ర పూర్తవదు. అది ముగింపు లేని యాత్ర. జ్ఞానం వచ్చే వరకు ముగింపు లేదు. ముగింపు లేకుండా జన్మిస్తూ మరణిస్తూ జన్మిస్తూ మురిగి ముగింపు లేకుండా ప్రయాణం చేస్తూ ఉండాలి. గురువు తనలో ఐక్యం చేసుకునేవారు. గురువు అంటే జ్ఞానం, గురువు అంటే శాంతి, గురువు అంటే బ్రహ్మం, గురువు అంటే వెలుగు, గురువు అంటే ఆనందం. భరతుడు ఏమన్నాడు? రాముడు వెళ్ళిపోయాడు, అరణ్యానికి అనలేదు, నా ఆనందం వెళ్ళిపోయాడు. మీరు నాకు సహాయం చేస్తారని అడగకుండా నేను సత్యాన్ని తెలుసు. నా హృదయంలో ఏదో ఒక సత్యం ఉంది, నా హృదయంలో ఏదో ఒక నిజం ఉంది. అది తెలియటం లేదు నాకు. తెలుగు లేదన్న సంగతి తెలుస్తోంది నీ దయ వల్ల. నా హృదయంలో ఒక నిజం ఉంది, అది నాకు తెలియటం లేదు. తెలుగు లేదన్న సంగతి కూడా తెలుస్తోంది. అది తెలుసుకోవడానికి, అది తెలుసుకోవడానికి మీరు ఏమన్నా పట్ట దయ చూపిస్తారా? ఏమడుగుతున్నాడు? దయ నువ్వు అడగకపోయినా ఇప్పుడు దయ ఉండనే ఉంటుంది. అది జ్ఞాని యొక్క వైపు. దయ కావాలని నువ్వు అడగక్కర్లేదు, అడిగిన అడగకపోయినా దయ అదేది ఎప్పుడు ఉండనే ఉన్నది. అది లేని క్షణం ఉంటుంది. కళ్ళు లేని వాడికి కనపడదు, చెవులు లేని వాళ్ళకి వినపడదు. అది భగవంతుడు అంటారు. కొంతమంది కళ్ళు ఉండి చూడలేరు, చెవులు ఉండి వినలేరు. మీ దయ నాకు చూపించండి అని అడగటం ఏంటండి? అమ్మాయి వెళ్ళి తల్లి దగ్గర నీ అమ్మ నీ ప్రేమ నాకు కొంత చూపించని అడుగుతుంది. అడిగితే చేసినట్టు, అడగపోతే చేయనట్టు. గురువుని అడగక్కడే. గురువు దయాస్వరూపుడు, అది స్వరూపమే కరుణ, ఆయన స్వరూపమే దయ. నీ గురువుతో ఎప్పుడైతే అనుబంధం వచ్చిందో దయ నిన్ను వెంటాడుతుంది, కరుణ నిన్ను వెంటాడుతుంది. గురువుకి మరొక పేరు కంపాషన్. మీ ఎక్కడ దూరంలో ఉన్నాం, మీ దగ్గర నుంచి మళ్ళీ వెళ్లిపోతాం. మమ్మల్ని మర్చిపోకండి, మా పట్ల అనుగ్రహం చూపించండి. అనుగ్రహానికి దూరము దగ్గర లేదు. అనుగ్రహం ఎక్కడన్నా నిజమైన అనుగ్రహం. గురువు నిజమైన గురువు లోపలే ఉన్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా గురువు నీ లోపలే ఉంటాడు. అసలు ఇంకోటి అనుగ్రహంలో దయలో సత్యములో కాలము లేదు, దూరము లేదు. నో టైం నో స్పేస్. దేర్ ఇస్ నో టైం ఇన్ ట్రూత్, దేర్ ఇస్ నో స్పేస్ ఇన్ ట్రూత్, దేర్ ఇస్ నో వరల్డ్ ఇన్ ట్రూత్. నేను నా కళ్ళతో చూసే గురువు కావాలి నాకు అంటున్నాడు వీడు. మళ్ళీ గురువు గురువు అని గొడవ గొడవ చేసేస్తున్నాడు. ఈ రోజున అస్మాను గురువు కూడా నాకు మీరు లోపల గురువు ఉన్నాడు అంటున్నాడు. నాకు కళ్ళతో చూసే గురువు కావాలి. మీ కళ్ళ కనపడి గురువు చెబుతున్నాడు గురువు లోపల ఉన్నాడు. నాకు కళ్ళ మీ గురువు లోపల ఉన్నాడు. లోపల నాకు కళ్ళ కనపడే గురువు అంటే ఇష్టం. నాకు కళ్ళకు కనపడే గురువు కావాలి. ఇంకే కళ్ళకు కనపడే గురువు నేత్రానం, కళ్ళకు కనపడే గురువు కూడా మన నేత్రాలకు ఆనందం. భరతుడు ఏమన్నాడు? రాముడు వెళ్ళిపోయి అరణ్యానికి అనలేదు, నా ఆనందం వెళ్ళిపోయింది. కళ్ళకు కనపడే గురువు నేత్రాలకు ఆనందం. నీ నేత్రాలు కనిపించే గురువు చెప్తున్నాడు, నిజమైన గురువు లోపలే ఉన్నాడు అని. నేను ఎంతో కొంత అభ్యాసం చేస్తున్నాను, బాగా చేస్తున్నానని చెప్పలేను, ఎంతో కొంత చేస్తున్నాను అని వీడు అంటున్నాడు. అది నువ్వేదో చేస్తున్నాను అనుకుంటున్నావు. అభ్యాసం చేసేవాడు కూడా గురువు, నీ చేత చేయించేవాడు గురువు, చేసేవాడు గురువు, చేయించేవాడు గురువు, అభ్యాసం కూడా గురువే. ఏదో చేస్తాను ఏదో చేస్తున్నాను అనుకుంటున్నావు, నీకు చేయించాలనే సంకల్పం వచ్చింది కూడా గురువే, అభ్యాసం కూడా గురువే, అంత గురువే. ఇంకా గురువు యొక్క దయ లేకపోతే, గురువు యొక్క కృప లేకపోతే నీకు అభ్యాసం చేయాలనే తలంపు కూడా రాదు. భగవాన్ అంటారు, ఇక్కడికి వచ్చిన వారు ఎవరు ఒట్టి చేస్తుంటారు వెళ్ళరు. నాస్తికులు ఆస్తికులు అవుతారు, ఆస్తికులు భక్తులు అవుతారు, భక్తులు జ్ఞానులు అవుతారు, జ్ఞానులు ఈశ్వర స్వరూపాన్ని పొందుతారు. నువ్వు అభ్యాసం చేస్తానంటున్నావు. అభ్యాసం చేయగా చేయగా అవసరమైతే నీ లోపలన్న ఆత్మే, నీ లోపలన్న సత్యమే కాళ్ళు చేతులు వచ్చింది. కాళ్ళు చేతులు తొడుక్కొని ఎదుర్కొండ నడగాడుతుంది, నడుస్తుంది. వాడు గురువు నీకోసం వచ్చి తిరుగుతుంది. ఒక ప్రహ్లాదుడి కోసం నరసింహస్వామి అవతారం వచ్చింది. గురువు దయ చూడదంటే సాంబార్లా ఉండదండి అది. అవసరమైతే నీ ఒక్కడి కోసం శరీరం ధరించి వస్తాడు వాడు గురువు. నీ ఒక్కడి కోసమే శరీరం ధరించి కాళ్ళు చేతులు తొడుక్కుని, ఆయన కాళ్ళు చేతులు అక్కర్లేదు, కాళ్ళు చేతులు పనులు, నీకోసం కాళ్ళు చేతులు తొడుక్కుని వస్తాడు. నీలాగే కనిపిస్తాడు, నీలాగే మాట్లాడతాడు. అదిగో కాకి, ఇదిగో కాకి, అదిగో కాకి అని పిల్లలకు మీరు అన్న లోపల నేతలు పెట్టేస్తారు. అలాగే నీతో మాట్లాడతారు, నువ్వు ఏడుస్తుంటే ఏడుస్తూ ఉంటాడు, నువ్వు సంతోషిస్తుంటే సంతోషిస్తూ ఉంటాడు. నీ మనస్సును హృదయం యొక్క లోయల్లోకి నెచ్చేస్తాడు. ఆయనకి ఏం పని లేదు, ఒక నీకోసం వస్తాడు గురువు, శరీరం ధరించి వస్తాడు. అని 100 సంవత్సరాలు అక్కడ ఉండడు, 200 సంవత్సరాలు ఉండడు. అతను ఏ పని మీద వచ్చాడో ఆ పని పూర్తి చేసుకుని వెళ్ళిపోతాడు. నిన్ను ఉద్ధరించడం పని అయిపోయిందని కాదు, వెంటనే వెళ్ళిపోతాడు. కానీ అక్కడ కూర్చోడు, ఈ సాపాడు తింటానికి రోజును, నువ్వు అన్నం పెడతావు రోజు అక్కడ కూర్చోడు. నీకు జ్ఞానోదయం కలగజేసాడుకు వచ్చాడు, కానీ సాపాటు కోసం రాలేదు. నీకు జ్ఞానం కలిగింది, విడిచి వీడికి మన అవసరం వీడికి లేదు అనుకున్నప్పుడు పని పూర్తి అయిపోయిందని ఒక క్షణం కూడా ఉండడు. ఆ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. నీకు హృదయంలో ఆనందమే ఖాళీ చేతి తెలుక్కుని వస్తుంది, నీతో మాట్లాడుతుంది, నీతో కూర్చుంటుంది, నీతో నడుస్తున్నది. ఈ జీవుడు నీ హృదయం ఇప్పుడు ఒకరు నెట్టేస్తుంది, అది నీకు తెలియకుండా పని జరిగిపోతుంటుంది. నా దయ్యమని నువ్వు అడగక్కర్లేదు, అది గుర్తించటానికి అర్హత ఉండ అర్హత ఉండాలి అంతేకాని. నువ్వు గుర్తించినప్పుడు, నువ్వు గుర్తించినప్పుడు దయ్యండి, గుర్తించలేనప్పుడు కూడా దయ్యండి. కానీ గుర్తిస్తే నీకు అది తెలుస్తుంది, గుర్తించబడి తెలియదు. కానీ దయ్య ఎప్పుడు ఉండనే ఉన్నది, అది లేని క్షణం ఉంటుంది. గురువు రూపం ఉన్నప్పుడు రూపం లేనివాడే, ఒక పేరుతోటి వచ్చినప్పుడు కూడా పేరు లేనివాడే. గురువు ఒక పేరుతోటి వచ్చినప్పుడు కూడా పేరు లేనివాడే, ఒక రూపంతో వచ్చినప్పుడు కూడా రూపం లేనివాడని గుర్తించిన వాడు దాన్ని. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల ఓంకారం ఎప్పుడు వస్తుంది నీకు? నేనే తరంపు వచ్చాక ఓంకారం వస్తుంది నీకు. ఎవడొచ్చాక అన్ని వస్తున్నాయి, అడి పీకి పట్టుకో. నీకు ఓంకారం ఓంకారం అంటున్నావు, నేనే తలంపు ముందు వస్తుందే ఓంకారం ముందు వస్తుంది నీకు. నూనె తలంపు వచ్చాక ఓంకారం వస్తుంది, నేనే తలంపు ముందు రాకపోతే ఓంకారం లేదు. మూల తలంపు ఉంటే అన్ని ఉన్నాయి, మూల తలంపు లేకపోతే ఏది లేదు. మూల తలంపు మూలంలోనే నారాయణుడు ఉన్నాడు. ఓ శాంతి.